నారాయణ నారాయణ ఓం నమో నారాయణాయ, నారాయణ 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 ఓం నమో నారాయణాయ, నారాయణ 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 ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో భగవతే వరదరాజాయ ఓం నమో భగవతే వరదరాజాయ, ఓం నమో భగవతే దేవరాజాయ ఓం నమో భగవతే రామకృష్ణాయ ఓం నమో భగవతే శ్రీరమణాయ. ప్రియమైన ఆత్మబంధువులారా, ఈరోజున మనం మహేంద్రవాడ గ్రామం ఇచ్చేస్తాం. ఇక్కడికి వచ్చి మనం ఇక్కడ సత్సంగం ఏర్పాటు చేసి ఇక్కడ సత్సంగం నిర్వర్తించి 6 సంవత్సరాలు అయింది. ఎట్ లాస్ట్ వ్యాఖ్యాన్ అనుకుని 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 ఎప్పటికో వస్తే షేక్స్పియర్ ఏమంటాడంటే చివరకు వచ్చామని. ఎట్ లాస్ట్ వ్యాఖ్యాన్ మీకు మీకందరికీ ఉన్నటువంటి భక్తికి మీకు ఉన్నటువంటి శ్రద్ధకి నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. మీ మహేంద్రవాడలో గంగాధర శర్మ గారు, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులు, మిగతా మహేంద్రవాడ భక్తులు, ఈ పరిసర గ్రామ భక్తులు, అందరూ మన పట్ల అందులో గౌరవంగా ఉన్న భక్తులు, విశ్వాస పాత్రులు, అంటే వారి ఆహ్వానాన్ని పురస్కరించి మళ్ళీ 2వసారి ఇక్కడికి మహేంద్రవాడ రావటం జరిగింది. మీరు ఈ సత్సంగ సమావేశాలకి శ్రద్ధగా వస్తున్నారు, మీరందరూ తరించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ రాబోయే ప్రవచనం వ్యాండర్లో వచ్చే లక్ష్యం వారు. ఈ నెల పన్నెండవ తేదీ లక్ష్యవారం ఈ నెల పన్నెండవ తేదీ లక్ష్యవారం అయింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వ్యాండ్ర శివాలయంలో ఈ రాబోయే ఈ ప్రవచనం భక్తులని మీకు అందరికీ తెలియపరచడం. ముందు ఆధ్యాత్మిక మార్గంలో ముందు మనం తెలుసుకోవాల్సింది శాస్త్రంలో ఏమని చెప్పారంటే లోపల అన్నట్టు అమృతం, మన హృదయంలో ఒక అమృతం ఉంది. అమృతానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, సంసారం ఎలా ఉంటుందో తెలియదు. అది ఉంటుంది, అలాగ ఉండదు, ఇలాగ ఉండదు, అదిగా ఉండదు, ఇదిగా ఉండదు, అది ఎలా ఉండాలో అలా ఉంటుంది. సూర్యుడు ఏ విధంగా అయితే చీకటి ఎలా ఉంటుందో సూర్యుడికి తెలియదు, ఆ లోపల సద్వస్తువు కూడా మృత్యువు తెలియదు. అంచేది దాన్ని అమృతం అన్నారు. అమృత వస్తువుని అమృత తత్వాన్ని ఆ బ్రహ్మస్వరూపాన్ని తన 16వ సంవత్సరంలోనే రమణ మహర్షి గారికి అది గోచరించింది. అది గోచరించాక తెలుస్తుంది మన మనోదేహములకి దానికి ఏమి సంబంధం లేదని. ఈ కనిపిస్తున్న ప్రపంచం, మనస్సు, దేహము, విషయాలు, వీటితోటి మనోదేహములతో ఏమి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండే వస్తువు, శాంతిగా ఉండే వస్తువు, సుఖంగా ఉండే వస్తువు, ఎప్పుడు ఉండే వస్తువు, అది దాని తాలూకు సాక్షాత్కారం మనం పొందాలి, దాని తాలూకు ఎరుక పొందాలి. అది మన అందరి జీవిత గమ్యం. మిగతా అన్ని స్వప్న సమానాలు. మన జీవిత గమ్యం ఏంటంటే గాడ్ రియలైజేషన్, భగవద్అనుభవం. భగవద్అనుభవంనా ఆత్మ సాక్షాత్కారంనా ఆత్మజ్ఞానం ఒకటి, అదే మన జీవిత గమ్యం. అది గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని స్వప్న సమానం. అది మనకి 2 విద్యలు నేర్చుకోవాలి. మన కాలేజీలో యూనివర్సిటీలో ఏం నేర్పుతారంటే మన పట్టం ఎలా వెళ్ళిపోతుందో దానికి సంబంధించిన విద్యను నేర్పుతారు. ఏదో కోర్సులు నేర్పుతారు, దానివల్ల మనం పట్టం వెళ్ళిపోతుంది. అది ఒక విద్య. 2, ఆత్మవిద్య కూడా మనం నేర్చుకోవాలి. ఆత్మవిద్య నేర్చుకోవడం అమృతత్వం వస్తుంది. లౌకిక విద్యలు కూడా విద్యలే. అవి నేర్చుకోవడం ఏంటంటే మన శరీరయాత్ర గడిచిపోతుంది. ఆత్మవిద్య నేర్చుకోవడం, అది కూడా ఆత్మవిద్య నేర్చుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం తర్వాత అమృతానుభవం కలుగుతుంది. వాడు మళ్ళీ ఈ చక్రంలో రాక్కర్లేదు. జన్మ మరణ చక్రం, ఈ చక్రంలోకి మళ్ళీ రావాల్సిన పని లేదు. వాడు ఎవరికి అమృతానుభవం పొందినవాడు. అయితే లౌకిక విద్యలు కేవలము దేహయాత్రకు ఉపయోగపడతాయి. అంటే ఇతరుల మీద మనం ఆధారపడకుండా మన పట్ల మనం పోషించుకోవడం, మన కాళ్ళ మీద నిలబడటానికి ఆధారపడదు. అమృత విద్య ఆత్మవిద్య అలా కాదు. మనం శాశ్వతంగా అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, మాయలోంచి, భ్రాంతిలోంచి, బంధంలోంచి విడుదల చేసి మనకు ఆనందమైన జీవితానికి ఎప్పుడు ఉండే స్థితి అంటే స్వతంత్రమైనటువంటి సుఖం, స్వతంత్రమైన శాంతి, దానికి ఇంకా డిపెండెన్స్ ఉండదు. ఆ లోపల సద్వస్తువు మనకు అది అనుభవైక్యవేద్యం ఉంది, అందరిలోనూ ఉంది, తెలిసిన ఉందో తెలియపోయిన ఉంది, అది అందరిలోనే ఉంది. అది అని ఉంటే సరిపోదు, అది అనుభవైక్యవేద్యం చేసుకోవాలి. ఆ బంగారాన్ని లోపల మనం హృదయంలో ఉన్న బంగారాన్ని అది అనుభవైక్యవేద్యం చేసుకోవాలి. అది మన జీవిత గమ్యం. మీ మతాలు ఏదైనా, మీ గురువులు ఎవరైనా, మీ సాంప్రదాయాలు ఏదైనా ఇది గుర్తుపెట్టుకోండి. లోపలనటువంటి సద్వస్తువుని తెలుసుకోవాలి. అప్పటి వరకు మనకు స్వతంత్రం లేదు, శాంతి లేదు, సుఖం లేదు. అయితే దీనికి శాస్త్రంలో ఏమనుందంటే ఈ లోపలనటువంటి ఆత్మని లేకపోతే బ్రహ్మముని అమృతాన్ని లోపలన్న అమృతాన్ని ఇంద్రియముని తెలుసుకోలేవు, మనస్సు తెలుసుకోలేదు, శరీరము తెలుసుకోలేదు, నీ బుద్ధి తెలుసుకోలేదు అని చెబితే మరి ఎవరు తెలుసుకుంటారంటే ఆత్మని ఆత్మే తెలుసుకుంటుంది, మిగతా వాళ్ళు ఎవరో తెలుసుకోలేరు. ఎవరి వల్ల కాదు, ఇదేం రికమెండేషన్ వల్ల వచ్చేది కాదు, కుతంత్రాల వల్ల వచ్చేది కాదు. ఈ లోపల సద్వస్తువుని దేహము తెలుసుకోలేదు, ఇంద్రియములు తెలుసుకోలేదు, మనస్సు తెలుసుకోలేదు, బుద్ధి తెలుసుకోలేదు, నీ ఇంటలెక్ట్ తెలుసుకోలేదు, ఎవరో తెలుసుకోలేరు. మరి ఎవరు తెలుసుకుంటారు? ఆత్మ ఆత్మ తెలుసుకుంటుంది, కానీ ఆత్మ కానిదాన్ని ఆత్మ తెలుసుకోలేదు. ఇప్పుడు నా అర్థం ఏంటంటే ఆత్మ ఎంత పరిశుద్ధమైందో, ఎంత పవిత్రమైందో, ఎంత స్వచ్ఛమైనదో, మన మనస్సు కూడా అంత స్వచ్ఛమైతే, అంత పవిత్రమైతే, అంత పరిశుద్ధమైతే, అంత ఏకమైతే ఈ మనస్సే ఆత్మాకారం చెందుతుంది. ఆ ఆత్మ ఆత్మను తెలుసుకుంటాం. అప్పటి వరకు ఇది సాధ్యం కాదు, అప్పటి వరకు ఇది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు తెలుసుకోవటానికి. అయితే ఒకసారి లవకుశుడు ఆంజనేయ స్వామిని బంధించారు. ఆంజనేయ స్వామి ఏదో పిల్లకాయలు, అది ఏదో పాపం, చద్దగా బంధింపడ్డాడు. అది యుద్ధం చేశాడు ఆంజనేయ స్వామితో, ఏదో వాళ్ళ చేతిలో ఓడిపోదాం అనుకుని అది చాలా బంధింపడ్డాడు. లవకుశుని దగ్గర వాళ్ళు ఉన్నాడు, మేము ఎంత గొప్ప వాళ్ళు, ఆ ఇద్దరు ఏమనుకుంటున్నారు, లవకుశుడు ఆంజనేయ స్వామిని బంధించేసామంటే అది నవ్వుకుంటున్నాడు. అది బంధింపబడ్డ ఆంజనేయ స్వామి అంటే శివస్వామి ఇప్పుడు వీళ్ళు ఎక్కడ బంధిస్తారు పిల్లకాయలు, ఉడికాయలు బంధింపడ్డాడనే బంధింపడ్డాడు. బంధింపడి పిల్లలు సంతోషం చోట్ల చేస్తారు, ఆంజనేయ స్వామి అంతటి వాడిని ఓడించేసాం, బంధించి పడేసి తాళ్ళు పెట్టి కట్టేసి స్తంభానికి కట్టేసాము. అప్పుడు ఆంజనేయ స్వామి ఏమన్నాడంటే మీరు బంధించలేదు, నేను బంధింపబడ్డాను అన్నాడు. నీకున్న వయసు ఎంత, నీకున్న బలం ఎంత, మీరేం రాముడు బిడ్డలు కానీ రాముడు కాదు మీరు, అందుకని మీరు నన్ను బంధించలేదంటే బంధింపబడ్డాను మీకు నేను అని ఆ ప్లాన్ చేస్తాను ఏం చెప్తానంటే అలాగే ఆత్మ ఎవరికైతే తెలియబడాలనుకుంటుందో వాళ్ళకే తెలియబడుతుంది. ఇంకేదంటే అది మనకంటే చిన్న వస్తువు కాదు, మనం తెలుసుకోవటాలి. ఆంజనేయస్వామి తన అంతరం తాను బంధింపు ఎలా బంధింపబడ్డాడో ఆత్మలకు మనం చేస్తున్న సాధనకి ఆ కన్ఫెషన్ దానికి దయ కలిగి ఎవరికి ఆ లవకుశుడు చేసిన వాడికి లవకుశుడిని ప్రేమ కొలిది బంధింపబడ్డాడు. రావణాసుడు ఊరికో బుద్ధికొచ్చే పొద్దున సాయం దగ్గర రావణాసుడికి మాట్లాడు, లవకుశులు ఆయన ఏం బంధిస్తారు? అయితే నీ మీద నేను ప్రేమ వల్ల కట్టుబడ్డాను. నేను మీరేదో యుద్ధం చేశారు, మీ యుద్ధం చేసి నేను మీ చేతిలో లొంగిపోయారంటే మీ వల్ల ప్రేమ వల్ల మీదంటే నాకు ఇష్టం కాబట్టి నేను నీకు పట్టుబడి నీకు కట్టుబడ్డాను లేకపోతే నీకు నన్ను పట్టుకోవటం నీ బంధించడంటే అని చెప్తే ఏమన్నాడంటే, అలాగే భక్తులందరూ చేసిన సాధనలో భక్తులందరూ చేసే సాధనలో అంటే వాళ్ళు తక్కువసేపు చేసిన ఎక్కువసేపు చేసిన అందులో సిన్సియారిటీ కనుక ఉంటే, అంటే కుయుక్తులు కుతంత్రం లేకుండా సరళంగా ఆ చేసేది కొంచెం చేపైన గంట అనేది సిన్సియారిటీ కనుక ఉంటే వాడికి అని లోపల ఈశ్వరుడికి అంతర్యాముగా ఉంటాడు ఈశ్వరుడు. ఎలా ఉంటాడు లోపల ఆత్మ, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకాన్ని పంచి ఇక్కడ ఉన్న ఆత్మ తక్కువ వాడుక ఈ లోకాన్ని పంచిపోతాలని ఎవరైతే పరిపాలిస్తున్నారో ఎవరు కంట్రోల్లో ఉన్నాయో వాడు ఎక్కడ కూడా అంతర్యాముగా ఉన్నాడు. వాడెక్కడ ఇక్కడ ఉన్నవాడు అంతర్యాముగా ఉన్నాడు. కేశవుడే అంతర్యాముగా ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. వాడు మనం ఏదో సాధన చేస్తాం, గుళ్ళో చేస్తాం, పూజలు చేస్తాం, ఇంటికాడ ఏదో జపం చేస్తాం, ధ్యానం చేస్తాం, విచారణ చేస్తాం, ఏదో చేస్తాం, ఏదో చేస్తాం. మన మన ఈ కుప్పు గంతులకి ఆత్మజ్ఞానం రాదు. ఆంజనేయస్వామి ముందు కోతులు కూడా గంతులు ఇస్తూ ఉరికి చూసి నవ్వుకుంటాడు. కోతులు కూడా గంతులు ఇచ్చు, దానికే ఉంది కదా. అలాగే వీడు మనం ఏదో సాధన చేస్తాం, ఏదో చేస్తాం, బాగా చేయాలి. మొత్తం మీద లోపల అంతర్యాన్ని వాళ్ళు ఈశ్వరుడు గురువు ఒకడు, ఈశ్వరుడు ఒకడు, అనుగ్రహ స్వరూపం. ఏ గురువు వాడికి ఎదురైన గురువు అయితే గురువు కానీ ఈశ్వరుడు కానీ అనుగ్రహం లేకుండా దయ లేకుండా ఉంటారు. దయస్వరూపుడు అనుగ్రహ స్వరూపుడు. ప్రతి గురువు అంటే నిజమైన గురువు అయితే ఈశ్వరుడు, ఈశ్వరుడు ఎంత అనుగ్రహం సరిపోయా గురువు కూడా అంతే. అయితే మనం సాధన చేయగా చేయగా లోపలటువంటి ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నాడు. అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, మనకు అంతర్యాముగా కూడా ఉన్నాడు. మనకు భగవద్గీత చెప్పింది కూడా ఇక్కడ ఉన్న అంతర్యాముగా ఉన్న ఈశ్వరుడే భగవద్గీత రూపం ధరించి భగవద్గీత చెప్పాడు. ఆ భగవద్గీత మనం నమ్మిన నటిస్తున్నాం కానీ నమ్మటం లేదు. ఆ వాక్యములందు గౌరవము లేదు, శ్రద్ధము లేదు. ఆ వాక్యం మనం హృదయంలో నిలబెట్టుకోం, హృదయంలో నిలబెట్టుకోం, దాన్ని మననం చేయను. భగవంతుడు చెప్పిన వాక్యాలని వాక్యం చదివి మనం కరిగిపోవాలి వాక్యంలో. అవి భగవంతుడికి దయ కలిగి అంతర్యాముగా ఉన్నవాడే మనకు ఎరుకలోకి వస్తాడు. అంచేది మనం ఆయన పట్టుకోలేము, ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ మన ప్రయత్నాలకి ఆయన దయ తోడైతే, ఆయన అనుగ్రహం తోడైతే, ఆయన ప్రేమ తోడైతే మనకైనా ఏదో రోజుని ఏదో గంటలో, ఏదో రోజుని ఏదో గంటలో, ఏదో క్షణంలో మనకు అనుభవంలోకి వస్తాడు. అది మన కడసారి జన్మ. అంటే మనకైనా తెలియబడితే తెలుసుకోగలం, కానీ మనంతా మనం తెలుసుకోవడం, ఆయన తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం మానకూడదు, ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేయటంలో తెలియబడ్డం, మన చేస్తున్న ప్రయత్నంలో సిన్సియారిటీ ఉంటే మనకు కరుణ కలిగి అనుగ్రహం కలిగి ఏదో రోజు మనకి తెలియబడతాడు. అది ఆత్మజ్ఞానం. అప్పుడు కానీ ఆత్మ అనుభవంలోకి వస్తేనే కానీ దాని తాలూకి జ్ఞానం కలగదు. దానికి ఈ జన్మలేదో దానికి ఆ స్థాయి మనం పొందేటప్పటికి ఇంకా శరీరాలు ధరించక్కర్లేదు. ఒక మానవ శరీరాలు కానీ జంతు శరీరాలు కానీ ఏదో బాడీస్ ధరించక్కర్లేదు. మంచిలో ప్రపంచంలో ఇంత అలజడి ఉందంటే, ఇంత అశాంతి ఉందంటే కారణం కోరికలే. ప్రపంచంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే కారణం కోరికలే, కోరికలే కారణం. వెనక్కి వెనక్కి వచ్చి విసిరు వెనక్కి ప్రపంచం, ఆ కోరికలే కారణం. అతనికి ఆ కోరికలే, వాడికి కోరికలే కారణం. ఈ కోరికల వల్లే కొన్ని స్లోగా విసిరిచే సార్, తర్వాత నువ్వు కొంతసేపు విసిరాక ఎవరికోపం కొన్ని ముందు చేస్తారు. అక్కడ రామకృష్ణ పరమహంస గారు చివరి రోజుల్లో విసిరిక రాస్తుంటే రామకృష్ణ పరమహంస గారు గుర్తు వస్తున్నారు. ఆయన చివరి రోజుల్లో ఆయన కంటల్లో క్యాన్సర్ వచ్చింది. అద్భుతంలో ఎవరో ఉండేవారు ఆయన వచ్చే ఆయన శరీరం కొంచెం మంటగా ఉంటుందని విసినకర వేసేవారు. వాళ్ళు కొంచెం ఎక్కువసేపు ఆ గురువు కరుణాస్తారు వాడికి ఎక్కువసేపు వేసినప్పటికీ ఆ విసినకర ఈయన పుచ్చుకుని ఈయన ఇచ్చినకునేవాడు. అంటే వాళ్ళకి మనం ఎక్కువ స్థిరమే ఇచ్చేస్తున్నాము అని. ఏ గురువు ఏ మహాత్ముడు ఏ మహర్షి ఏ గురువు కూడా కళలు లేకుండా ఉండలేడు. ఆయన ఇచ్చినప్పుడు మరి నేను ఇచ్చేది నువ్వు ఇచ్చినావు కదా సరిపోతుంది అన్న ఇష్టం. గురువు గారు గిరి గారు అంతా ఇంకా హరిణ్ ఇంకో భక్తుడు వచ్చాడు. ఆడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. అది పేరు హరిణ్ ఏదో భక్తు హరినాథ్ హరినాథ్ అన్న భక్తుడు వచ్చాడు. అది రామకృష్ణ వాడు మంచివాడు కానీ రామకృష్ణ డౌటింగ్ ప్రతిదానికి అనుమానం వాళ్ళది హరినాథ్. హరినాథ్ వచ్చి అన్నాడు, గురువుగారు మీరు చాలా బాధపడుతున్నారు, అనారోగ్యం చోటు ఎలా ఉన్నారు మీరు బాధపడుతున్నారు. ఇప్పుడు చూడటానికి వచ్చేవాడు వాడు భక్తుడే కానీ అనుమానస్తుడు సందేహస్తుడు. మీరు ఎలా ఉంటున్నారు ఆరోగ్యం అంటే చాలా బాధపడుతున్నాను, చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాను, శరీరంలో మంట నోట్లో క్యాన్సర్లో క్యాన్సర్ వచ్చింది, మరి చాలా ఆరోగ్యం బాగాలేదు, అనారోగ్యంతో మాట్లాడుతున్నాను, శరీరం అంతా మంటగా ఉంటా ఉంది, అందుకే అద్భుతం ఉంది విసురుతున్నాడు అని అతను చూడంటే హరనాథ్ అంటే రాముడు ఇంకా 10 రోజులు కాదు శరీరం విడిచిపెడతాడు. అప్పుడు హరినాథ్ రామకృష్ణుడి కళ్ళలోకి చూస్తాడు, రామకృష్ణుడి ముఖంలోకి చూస్తాడు, కళ్ళు ఆనందంగా ఉన్నాయి, ముఖం ఆనందంగా ఉంది. ఏంటి గురువు గారు నోరుతో చెప్పేదానికి అది ముఖంలోకి సన్నగం కనపడటం లేదు, నేను చాలా బాధపడిపోతున్నాను హరినాథ్ నేను చాలా బాధపడిపోతున్నాను అంటున్నారు గురువు గారు. మరి ఈయనేమో ముఖం ఆనందంగా ఉంది, కళ్ళు ఆనందంగా ఉంది, ముఖం కళ్ళు ముఖం చూస్తే ముఖంలో ఎక్కడ దుఃఖం కనపట్టాలో ఆనందంగా ఉన్నాడు, ఆత్మ ఎంత ఆనందంగా ఉంటుందో తెలియదు కానీ ముఖం చూస్తాంటే చాలా ఆనందంగా కనిపిస్తుంది, శాంతిగా కనిపిస్తున్నాడు, సుఖంగా కనిపిస్తున్నాడు. నోరుతో చెప్పి దానికి సంబంధం లేదు, నోరుతో నేను బాధపడిపోతున్నాను హరినాథ్ అంటున్నాడు. మీరు చెప్పే మాటలకి మీ ముఖస్థితికి చూస్తుంటే ఏం సంబంధం లేదు, సరిగ్గా చెప్పటం లేదంటాడు ఎవరు హరినాథ్ అంటాడు. ఓ దిస్ రాస్కల్ హ్యాస్ ఫౌండ్ మీ అన్నాడు. ఓ దిస్ రాస్కల్ హ్యాస్ ఫౌండ్ మీ, వీడు యోగ్యుడు కాదు, యోగుడు కాకపోయినా అయోగ్యుడైనా నన్ను పట్టేశాడు, వీడు నేను ఆత్మస్వరూపుడు నన్ను గ్రహించేశాడు, ఈయన పక్కన పెట్టించేద్దామని చూశాను, ఏమేం వీడు రాస్కలేడు. ఓ దిస్ రాస్కర్ ఆల్సో హ్యాస్ ఫౌండ్ మీ, ఇది అయోగ్యుడే, అయోగ్యుడైనా నా స్వరూపాన్ని కనిపెట్టేశాడు. దిస్ రాస్కర్ హ్యాస్ ఫౌండ్ మీ. అది ఇది ఎవడో మామూలు రావడంతో బాధపడిపోతున్నాడు వెళ్ళిపోతాడు అనుకున్నాను, ఇటువంటి జనాలు వెళ్ళిపోవటం కానీ దిస్ రాస్కర్ హ్యాస్ ఫౌండ్ మీ, నన్ను పట్టేశాడు వీడు, నేను మాటలతో మరిపించి పంపేద్దాం అనుకున్నాను కానీ నన్ను పట్టేశాడు ఆత్మస్వరూపుడు, నన్ను పట్టేశాడు. దిస్ రాస్కల్ హ్యాస్ ఫౌండ్ మీ. రాస్కల్ అంటే అది చెట్టడం అయోగ్యుడు అని దుర్మార్గుని రాస్కల్ అంటారు. అయినప్పటికీ అటువంటి కఠినమైన శబ్దం వాడు వాడినప్పటికీ ఎవరు ఆ గురువు గారి నోటంత వస్తే అది కూడా సర్టిఫికెట్ అనుకున్నాడు పాపం దుర్మార్గుడు కాదు నువ్వు. దిస్ రాస్కర్ హ్యాస్ ఫౌండ్ మీ, నువ్వు కూడా నీకు కూడా నేను దుర్మార్గులు కూడా దొరికేస్తున్నాను, నేను నువ్వు అయోగ్యుడు యోగ్యుడు కాదు, ఆయన అయోగ్యుడు కూడా నేను తెలిసిపోతున్నానంటే నా స్వరూపం తెలిసిపోదు, ఎంత దాచుకుందామని తెలిసిపోతాం. దిస్ రాస్కర్ హ్యాస్ ఫౌండ్ మీ అంటే వాడు దీనికి ఈ మాట మీరు హర్తవ్ అన్నాడు హరినాథ్ హర్తవ్. అప్పుడు హరినాథ్ అన్నాడు మీరు ఎలా మాట్లాడే హర్తయ్య వాడు ఇక్కడ లేడు కదా, మీ సహవాసం నాకు ఆ శక్తి వచ్చింది అన్నాడు. గురువు గారు మీద మాట తిరగేశాడు. మామూలుగా మాటకి ఎవరైనా నువ్వు మంచివాడు కాదు దుర్మార్గం ఏంటి ఎవరైనా బాధపడతాడు కదా, దిస్ రాస్కల్ అన్నా మీరు. అప్పుడు హరినాథ్ అంటాడు మీరు నన్ను మీరు నన్ను హర్త్ అవుతాను అనుకుంటున్నారు, నేను ఆడు గురువు గారి కంటే గట్టిగా చెప్పాను నేను హర్త్ అవుతలేదు, ఆ రాస్కల్ అంటే నేను హర్త్ అవుతలేదు, నేను హర్త్ అవటం లేదు, నేను హర్త అయ్యే వాడికి లేకుండా చేస్తాడు మీ అనుగ్రహం వల్ల అన్నాడు. అది మీ దయ, యువర్ కంపాషన్ అండ్ యువర్ గ్రేస్. చేసే రాసుకెళ్ళాల్సి పోవడం. అదే మొఖం మీద నువ్వు అయ్యే గురువు దుర్మార్గుడు అంటే ఏమనుకుంటాడు, బాధపడతాడు కదా అనేసాడు. అది దిస్ రాస్కల్ హ్యాస్ ఫౌండ్ మీ. అయినప్పటికీ ఆయన హత్తవుడు హత్తలేదంటే ఏం చెప్పాడు, నీ దైవం లేక హత్తని వాడు ఎప్పుడు పోయాడు అన్నాడు అడిపడి హరినాడు. వాడి తర్వాత తర్వాత వాడిని వివేకాన్ని జారు చేసి వాడి తుడియాలు ఏందని, వాడి తుడియాలు ఏందని పేరు ఆడ వివేక చూడమనికి వ్యాఖ్యానం కూడా రాశాడు. ఆడి తర్వాత రామకృష్ణ పరమసారి భక్తుడే రామకృష్ణుడు పడ్డాడు, రామకృష్ణుడి శరీరం విడిచిపెట్టేశాక అది సూర్య వివేకానంద వాడిని ధ్యాన చేసి వాడికి తుడియానంద అని పేరు పెట్టాడు. రామకృష్ణుడి యొక్క శిష్యుల్లో 16 మంది ఆడపడు. ఆడుకున్న తర్వాత అమెరికా వాళ్ళకి వివేక చూడమని చెప్పాడు, వాడి పేరే తుడియానంద. అంటే లోపల చైతన్యం ఆయన ఆనందిస్తాడు, మిగతా ఆనందాలు ఆయనకు అక్కర్లేదు. అంటే ఆ ఆనందం అనుభవంలోకి వస్తే మిగతా చిల్లర గొడవలు ఉండవు. ఆనందం కనుక అనుభవం ఆ చైతన్యం తాలూక ఆనందం అనుభవంలోకి వస్తే మిగతా చిల్లర గొడవలోకి మనస్సు ఎల్లమన్నా ఎలా తురియ స్థితిలో ఆనందిస్తాడు. అంటే తురియ స్థితిలో ఆత్మస్థితిలో ఆ 4వ స్థితిలో అంటే ఆత్మ ఆనందిస్తాడు కాబట్టి ఎప్పుడు ఆనందంలో ఉంటాడు కాబట్టి. అంటే ఎప్పుడైతే రాష్ట్రాలు ఉన్నాడో వాళ్ళని పార్లమెంటర్ అంత పోయింది, గురువు గారి చేత ఎప్పుడైతే చెట్లు తిన్నాడో వాళ్ళని బ్యాగ్ అంత పోయింది. వాడు పవిత్ర పరమ పవిత్రుడు అయిపోయాడు. తర్వాత మీరు ఎవరైనా మంచి పనులు చేయొచ్చు, కానీ అందరికీ మంచి పనులు చేసే శక్తి ఉండదు. మరి ఆ రాష్ట్రాలకు 2 మాటలు చెప్పాడు, ఇక రాష్ట్రాలు అనేసాడు కానీ 2 మాటలు చెప్పాడు. భగవంతుడికి 2 ముఖాలు ఉంటాడు, 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అదే భగవంతుని 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అంతే కదా అంటారు, చెడ్డవాళ్ళతో స్నేహం కంటే మంచి వాళ్ళతో 2 రోజులు మెరుగారు. అది అలా అన్నా నువ్వు అయోధ్యుడు అన్నా ఏం చెప్పాడంటే అది నాతో అంటే ఆయన ఎంచుకున్నాడంటే అనుమానించే శోభం ఎక్కువ ఉంది వాడికి, ఎవరికి హరినాథ్కి. కాదు ఏం చెప్పండి, హరినాథ్ భగవంతుడికి 2 ముఖాలు ఉంటాయి, 2 ఆస్పెక్ట్స్. ఒకటి నిత్యం, 2 లీల. ఒకటి నిత్యము, 2 లీల. ఇది ఈ ప్రపంచంతో వ్యాపించి ఒక వస్తువు ఉంది, దానికి మార్పు లేదు, దానికి చేంజ్ ఉండదు. ఇది మన కళ్ళకు కనిపించే చావులు, పుట్టుకులు, సంసారాలు, కుటుంబాలు, పెళ్లిళ్ళు, పేరంతాలు, ఇవన్నీ కూడా వస్తాను సరిపోతుంది. ఇవన్నీ కూడా ఇదంతా లీల. ఇదేంటది లీల అంటే మారేదే మాయ. మాయ అంటే ఏం లేదు, అలా ఉంచాను అది ఇది కలపకుండా అలా ఉంచాను, ఇలా ఉంచాను. ఇందాక ఉంచారు అలా ఉంచాను, ఇంకది అక్కర్లేదు, నీవే ఎక్కర్లేదు. ఇంకొక వెనక్కి పెట్టింది, కొద్దిగా వెనక్కి పెట్టింది సరిపోదు, ఇది పెట్టింది కొంచెం ఈ పక్క సరిపోదు. ఇరగల రాకుండా అంతకంటే ఇది నా ముఖం మీద కాకుండా వెనక్కి పెట్టింది కొంచెం సరిపోదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి దేవుడికి, 1 నిత్యం, 2 లీల. ఇది మన కలకలిపిస్తున్నటువంటి బంధుత్వాలు, స్నేహాలు, విరోధాలు ఇవన్నీ కూడా ఇదంతా లేదు. మీకంటే చావులు, పుట్టుకులు, పెళ్లిళ్ళు, పేరంటాడు. ఈ చావులు ఒకటి, పుట్టుకులు ఒకటి, పెళ్లిళ్ళు ఒకటి, ఇవన్నీ ఎవరు తప్పించలేడు ఈశ్వరుడు. వాడు అంతర్యాన్ని వాడు డిక్టేషన్ బట్టి జరిగిపోతాయని ఇందులో మన చెడుచేట్లు ఏమీ లేవు. మనం సుందరం తెలియక అన్ని తెలుసు అనుకుంటాం, మనకు అన్ని మనం సుందరం కానీ అన్ని ఆ సుందరం సంగతి తెలియక అన్ని తెలుసు అనుకుంటాం. అన్ని తెలిసిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు, సర్వజ్ఞుడు ఒక భగవంతుడు ఒక్కడే సర్వజ్ఞుడు. అంతే ఇవన్నీ కూడా 2, అది నిత్యము, ఇది లేల. మన కళ్ళకు కనిపించేంత మాయంటే ఎప్పుడు మారిపోయి ఇది మాయ. మన శరీరం కూడా చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు, మళ్ళీ ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఇంకా వదిలిపోతుంది, తర్వాత క్షమ అయిపోతుంది. అంటే ఈ ప్రతి పరిస్థితులు కూడా ఈ మహేంద్ర వాడు పూర్వం ఉన్నట్టుందే, పూర్వం మట్టి రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చింది. అలాగే ప్రపంచంలో మాయంటే ఎప్పుడు ఎప్పటికప్పుడు అలా మారిపోతాం. ధనవంతులు పేదవాళ్ళు అవుతూ ఉంటారు, పేదవాళ్ళు ధనవంతులు అవుతూ ఉంటారు. ప్రపంచంలో సంసారాల్లో కూడా మీకు అనేక మార్పులు వస్తూ ఉంటాయి. స్నేహితులు విరోధులు అవుతూ ఉంటారు, విరోధులు స్నేహితులు ఉంటారు. చూస్తున్నాం కదా మనం ఎంత. అలాగే ఆ ఈశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా జరిగిపోతామంట. మారంటే ఎప్పుడు మారిపోయేది, ఎప్పుడు మార్పు, ఎప్పుడు మార్పు అంటే ఎలా ఉండదు, చేంజ్ అనేది ఎలా ఉంటుందో తెలియక నిత్యముగా అది ఎలా ఉండాలో అలా ఉండగా ఈ సృష్టికి ఏదైనా కొంచెం వెనక్కి పెట్టింది. ఈ సృష్టికి ఏదైనా ఆధారంగా ఉన్నది ఏదైతే ఉందో సృష్టికి ఏదో ఆ నిత్యం అంటే ఏంటంటే అది మన స్వరూపం. ఆ నిత్యం ఏంటో ఏదో పరాయిదనుకోకండి, మన స్వరూపమే నిత్యం. అది ఇదంతా మన కళ్ళకు కనిపించి లోకం పంచభూతాలు జీవకోటి సర్వేశ్వరుడు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఎంత మాయ. అంటే నువ్వేం చేస్తావంటే నువ్వు నిత్యాన్ని నేలలో కూడా ఈ నేల ఆ నిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నేలను వదిలేయకూడదు. ఈ నేలలో జీవిస్తూ ఈ నేలను ఈ నేలలో నువ్వు జీవిస్తూ గణ్యంగా నిత్యాన్ని పెట్టుకుని నీకు అర్థమవుతుందా ఆ నిత్యాన్ని పొందాలి. అంతేకాని నేలను మొత్తానికి వదిలేస్తే నిత్యాన్ని పొందరు. నీకు అర్థమవుతుందా? టూ యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఏంటది? టూ యాస్పెక్ట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు రాగద్వేషాన్ని కంట్రోల్ చేసుకుంటూ అందులో ప్రవేశించడానికి రెండు ద్వారాలు ఉన్నాయి. ఎందుకంటే నిత్యంలో ప్రవేశించడానికి ద్వారాలు ఉన్నాయి. అట్లనే ఏమంటారంటే శమము దమము అంటారు. శమము దమము, శమము దమము. శమం అంటే మనో నిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. శమము అంటే మనో నిగ్రహం, దమము అంటే ఇంద్రియ నిగ్రహం. నీ మనస్సు నీకు అదుపులో లేకుండా, నీ ఇంద్రియాలు నీకు అదుపులో లేకపోతే ఆ నిత్యంలోకి నువ్వు ప్రవేశించలేవు. ఈ సాధన ఎక్కడ చేయాలి? నువ్వు నేలలో చేయాలి. ఇది నేలే, కానీ నేను చేయాలి, ఇది నేలే. అంటే భగవంతుడు కల్పించిన దాంట్లో నువ్వు బయటకు రావాలి. భగవంతుడు కల్పించిన దాంట్లో బయటకు వస్తే భగవంతుడు తెలుస్తాడు. అదే నేను డిస్నాస్కరేజ్ పౌండ్. ఈ మాయ కూడా భగవంతుడిలోనే జరుగుతుంది. ఈ మాయ ఎక్కడ జరుగుతుంది? భగవంతుడిలోనే జరుగుతుంది. అందులోంచి కొద్దిగా ఇంకెనక్కి సరిపోయింది, ఈ పక్క పెట్టి కొద్దిగా అలా సరిపోదు. అటు కుట్టి అటు కొంచెం అటు చెప్పు, అలా ఉంచేయండి, అలా ఉంచు, అలా ఉంచుదాం. అందులోంచి నీకు ఈ మాయ నేలను ఆధారంగా చేసుకుని ఇది ఈ ఇంద్రియాలు అన్నీ కల్పితం. ఇంద్రియాలు కూడా ఈశ్వరుడు కల్పితే ఇవన్నీ కూడా ఆధారంగా చేసుకుని అన్ని అదుపులో పెట్టుకుని నీకు అర్థమవుతుందా? ఇక్కడ మీకు గర్వ కారణాలు ఉన్నప్పటికీ గర్వం పొందకుండా, గర్వ కారణాలు ఏదైనా మీకు ఉన్నప్పటికీ గర్వం పొందకుండా అన్నీ ఉన్నప్పటికీ అని ఉంటే మీకు నిత్యానికి వెళ్ళి దానిలో మీకు నిత్యానికి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది. అందుకని ఈ నిత్యాన్ని గాలి కొద్దివేసి ఏదో పొందుతారు ఏదో ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి. మనం ఏం చేయాలి? ఇక్కడ ట్రైనింగ్ అవ్వాలి. అంటే టూ యాస్పెక్ట్స్. ఇది ఈ నేలకి ఆ నిత్యానికి సంబంధం లేదనుకోకు. అది నేలకి నిత్యానికి సంబంధం లేదు. ఈ నేలలో కూడా నువ్వు పెర్ఫెక్ట్ గా జీవించాలి. ఈ నేలలో నువ్వు పెర్ఫెక్ట్ గా జీవిస్తేనే ఆ పెర్ఫెక్ట్ పర్ఫెక్షన్ నీకు దొరుకుతుందా? దొరకదు. కానీ ఇంకా రామకృష్ణుడు ఇంకోటి చెప్పుకోడు, ఈ నేలని గాలి కొదిలేసి ఏదో పొందామనుకుంటున్నావు, ఏదో పొందామనుకుంటే చివరికి దీనికి పలికిరా దానికి పలికిరా ఉభయ భ్రష్టత్వం వస్తున్నాను అది. మనిషి ఉభయభ్రష్టుడు అవ్వకూడదు. అంటే మనం ఇక్కడ పెర్ఫెక్ట్ గా జీవిస్తూ ఇక్కడ మనం చేయవలసిన డ్యూటీ పారిపోకుండా ఇక్కడ మనం చేయవలసిన డ్యూటీ మనం చేస్తూ ఆ డ్యూటీ చేస్తూ దాని ద్వారా మనం కలిగించాలి. అంతేకాని ఎస్కేపిజం పనికి రాదు. మన డ్యూటీ మనం చేస్తూ దీని ద్వారా ఇక్కడ కలిగించాలి. అంటే కర్మ సంకల్పాలు తగ్గించుకోవాలి. తర్వాత మనం ఎక్కువ ఏం చేస్తామంటే కోరికలతో ఎక్కువ పని చేస్తాం. అది పై మన దేహయాత్రకి సరిపడి మనం చూసుకుంటూ సమాజానికి మనం సరిపడి మనం చేయవలసిన ధర్మం అంటే సమాజానికి మనం చేయవలసిన డ్యూటీ అంటే మనం చేస్తూ ఈ రెండాటి ద్వారా మనస్సును స్వచ్ఛము చేసుకోవాలి. మనం ఏం చేయాలి? మనస్సును స్వచ్ఛము చేసుకోవాలి. మీ కుటుంబం పట్ల మీరు చేస్తే డ్యూటీ చేసే అది వైరాగ్యం దాటి
మీరు డ్యూటీ డ్యూటీ అని మమకారం లేకుండా మీ డ్యూటీ మీరు చేస్తుంటే అది కూడా వైరాగ్యంతో సమానమే. ఏదైనా అంటే మన డ్యూటీ మనం చేయగలం, ఫలితం మనం చేతిలో లేదు. మన పని ఏదో మనం శ్రద్ధగా చేయగలం, పని కర్మ ఫలితం అనేది మన చేతిలో లేదు. కర్మ ఫలితం మన చేతిలో లేదు కానీ మన కర్మ ఫలితం మన చేతిలో లేదు కదా, కర్మ విషయంలో అశ్చర్యంగా ఉండకూడదు. మన డ్యూటీ పర్ఫెక్ట్ గా చేయాలి. తర్వాత జరిగేదో జరుగుతుంది, జరగని ఏదో జరగదు. శంకరాచార్యులు వారు అన్నారు, ధన ఆగామికాంక్ష పనికి రాదన్నారు. నీ పని నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేస్తే నీ వాటా జరుగు, ధనం వస్తే ఏం చేసేది. కానీ ధనం ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఆగామికాంక్ష పనికి వస్తే ఆగామికాంక్ష నువ్వు ధనముని అది కాకనే ఇంకెక్కువ వచ్చారు, ఇంకెక్కువ వచ్చారు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో కాంక్ష పట్టుకు పెట్టి నీ మైండ్ పొల్యూట్ అయిపోతున్నాడు, నువ్వు అపరిష్టుడు అవుతామన్నాడు. ఆగామి కాంక్ష పనికిరాదు. అంటే నీకు నీ ప్రారంభాన్ని బట్టి నీకు వచ్చే ధనాన్ని ఏం చేయచ్చు, కానీ కోరిక పెట్టి అది తెచ్చుకోవద్దు. కోరిక బంధిస్తుంది. మామూలుగా నీ ప్రారంభానికి వచ్చింది ఎంజాయ్ చేస్తే నీకు బంధిస్తుంది, కానీ కోరిక తెచ్చి పెట్టుకుని చేయగానే నిన్ను బంధిస్తున్నాను. అందుకని మనం ఏం చెప్పు, ఎందుకంటే నేల విషయంలో మనం ఏం చెప్పుకుని, లేదంటే మాయ. శంకరాచార్య వారు మాయ అన్నారు, పరమహంస గారు లేడు అన్నారు. ఇక మనం చేయవలసింది ఏంటంటే, ఈ పనులు చేస్తూ మన డ్యూటీ ఏదో మనం చేస్తూ తర్వాత మన అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కాకుండా ఈశ్వరుని దయ కోసం, ఈశ్వరుని కటాక్షం కోసం, అంతర్యామి యొక్క అనుగ్రహం కోసం పనిచేస్తూ ఒక మాట మాట్లాడినా చేతుడి పనిచేసినాం. ఓం ఓం. ఒకసారి స్వామీజీని అడిగారు, మీరు చెప్పిన మాటలు చాలా మంది ఎక్కువ మంది శ్రద్ధగా వింటున్నారు, కారణం ఏంటో ఆయన నాలుగు విషయాలు చెప్పాడు. ఒకటి ఇక్కడ చూపించాడు, ఏది, హృదయం స్వచ్ఛంగా ఉండాలి, హృదయం స్వచ్ఛంగా ఉండాలి, నాలుగు తీయగా ఉండాలి, నాలుక తీయగా ఉండాలి. మనం చెప్పే స్పష్టత ఉండాలి, మనం చెప్పే దాంట్లో స్పష్టత ఉండాలి, హెడ్ సరిగ్గా ఉండాలి. ఈ మూడేట్ల అనుగుణంగా చెయ్యి ఉండాలి, హెడ్ హార్ట్ టంగ్ హెడ్ తర్వాత ఇంకోటి ఏంటి హ్యాండ్, ఈ నాలుగు సమానంగా ఉంటే నువ్వు చెప్పిన మాటలు ఎవరు వింటారు లేదా గాలికి పోతారని చెప్తాడు స్వామీజీ. చెప్పిన సమానం ఒకటి హార్ట్ రెండు హెడ్ మూడు హ్యాండ్ నాలుగు టంగ్. కొంతమంది చెప్పే విషయం కఠినంగా చెప్తారు, కఠినంగా చెప్పకూడదు. చెప్పే విషయం సబ్జెక్ట్ చెప్తూ ఉండాలి, నాలుగులో తిప్పిదని ఉండాలి. కొంతమంది మాట్లాడుతుంటే నాలుగు మీద పలుకుతారని అనిపిస్తుంది మనకి, ఏది నోట్లో పందాలు పెట్టుకుని మాట్లాడుతున్నారు, నోట్లో పంచదార ఉండాలకి ఏంటి అలా మాట్లాడుతున్నారు. అంటే చెప్పే విషయం కూడా చెంగరకరంగా చెప్పకూడదు, చెప్పి ఎలా ఉండాలి, స్వీట్గా ఉండాలి. ఈ మూడు ఉంటే సరిపో, అదనంగా నాలుగు వల్ల ఉండాలి. ఒకటేమో హృదయం, రెండు శిరస్సు, మూడు చెయ్యి హ్యాండ్. అంటే రెండేట్లకి అనుగుణంగా హ్యాండ్ పనిచేస్తూ ఉండాలి. మూడు అదనంగా ఏంటంటే నాలుగు స్వీట్ గా ఉండాలి. ఇంకా ఎలా చెప్తా అంటే నువ్వు చెప్తే నలుగురు నలుగురు వింటారు, దాన్ని ఆచరించాలని ఉంటుంది వాళ్ళు. ఆ ప్రిఫ్టింగ్ ఏమి స్పైరింగ్ వాళ్ళకి బాగుపడాలన్న కాంక్ష వస్తుంది. దీని ఏమంటారంటే ఇంగ్లీష్ లో అప్లిఫ్టింగ్ అండ్ స్పైరింగ్. అంటే మేము మాట్లాడుతున్నాం అనుకుని మన హృదయ శుద్ధి అంటే మనం కూడా బాగుపడాలి, మనం కూడా బాగుపడాలి. తపన మీలోంచి రావాలి, మీలోంచి తపన వస్తే మీరు కూడా బాగుపడటానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఆ తపన కాదనుకోండి, చెప్పేవాళ్ళని ఏదో లోపం, దాన్ని అప్లిఫ్టింగ్ ఇన్స్పైరింగ్ అంటారు. నా ఇన్స్పిరేషన్ మీ హృదయం నుంచి రావాలి వాక్యం చెబుతాను. ఏంటి మీరు గుర్తించుకోవాల్సింది, ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్పుకుంటామంటే మనస్సు స్వచ్ఛముగా ఉండాలి, క్రిస్టల్ క్లియర్. అంటే స్ఫటికం ఎంత తెల్లగా ఉంటుందో స్ఫటికం ఎంత స్పష్టంగా ఉంటుందో, స్ఫటికం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, నీ మనస్సును ఈశ్వరుడు పాదాలను ఆశ్రయించు, అదే సత్కర్మ చెయ్యి, ఇంకోటి చెయ్యి, ఇంకోటి చెయ్యి, మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. దీనికి శాస్త్రం ఏమని చెప్పాడంటే, నువ్వు చేసే మంచి పనులు చెయ్యి, ఏదో చేయగల శక్తి ఉంటే నువ్వు మంచి పనులు చెయ్యి, చేయగల శక్తి లేకపోతే మాని, కానీ నువ్వు చేసే మంచి పనుల కంటే, మంచి మాటల కంటే, మంచి పనుల కంటే ముఖ్యమైనది ఏంటంటే మంచి మనస్సు. ఈ జ్ఞాపకం పెట్టుకో. ప్రతి వాళ్ళు డబ్బు లేని వాళ్ళు మంచి పనులు ఎక్కడ చేయగలరు? అయితే అందరూ పాడైపోతారా? అది కాదు మ్యాటర్. నీకు అవకాశం ఉంటే మంచి పనులు చేయి. మంచి మాటల కంటే నీకు అర్థమవుతుందా, మంచి పనుల కంటే మంచి మనస్సు ముఖ్యం, మంచి స్వచ్ఛమైన మనస్సు ముఖ్యం. అది విడిచిపెట్టుకోండి. మీరు మంచి పనులు చేసి గర్వం తెచ్చుకుని పాడైపోతున్నారు అనుకోండి, ఇంక దాని ఏం ప్రయోజనం లేదు. మీకు ఏదో పుణ్యం వస్తుంది, ఏదో అనుభవి, ఆ పుణ్యం కాలప్రవాహంలో అనుభవిస్తారు పోతుంది. కానీ ఆత్మజ్ఞానానికి మీకు రోడ్డు కనపడదు, దారి కనపడదు. అది విడిచిపెట్టుకోండి. మీరు మంచి పనులు చేయడం మంచిదే, కానీ మంచి పనులు నేను చేస్తున్నాను. కర్తృత్వం, భోక్తృత్వం, ఇది భగవద్గీత అర్జునుడితో చెప్తాడు కృష్ణుడు. ఈ రెండో నేను చెప్పు, ప్రతి వాడికి సంసారం వచ్చి తీరకని చెప్పాడు. ఒకటి కర్తృత్వం, రెండు భోక్తృత్వం. ఇదిగో నేను సంపాదించాను, ఇది అనుభవిస్తున్నాను నేను. అప్పుడు ఇంత కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఇంత సుఖపడుతున్నాం. ఇదో ఇంత సంపాదించాను, ఏదో ప్రజలందరికీ సేవ చేశాను కాబట్టి నన్ను ఎమ్మెల్యే చేశారు. ఏదో కర్తృత్వం పెట్టుకుంటాడు కదా, నేను అది సాధించాను, ఇది సాధించాను, అందుకే ఈ రోజు నేను సుఖపడుతున్నాను, ఇలా అనుకుంటాడు కదా. అది చంపా, అది సాధించింది కర్తృత్వం. ఇప్పుడు నాకు నేను కష్టపడిన దానికి నాకు ఫలితం వచ్చేస్తే ఇప్పుడు అనిపిస్తున్నారు. అది ఏమంటాడు, భోక్తృత్వం అంటాడు. ఈ కర్తృత్వం, భోక్తృత్వం ఎంతకాలం అయితే జీవుడికి ఉందో అంతకాలం వాడిని ఎవరో రక్షించలేడు, వాడికి సంసారం వచ్చి తీరుతుంది, పునర్జన్మలు వచ్చి తీరుతాడని కృష్ణుడు అర్జునుడు గీతలో చెప్పాడు. కృష్ణార్జున్ లాగే అంటే అదొక లక్ష్మీ నరసింహ అవతారమే వాడిద్దరు. లక్ష్మీ నరసింహ సార్ అంటే సకలము మనిషి, సకం సింహం, నరసింహం, నరసింహం అంటే సకం కింద భాగం అంతా, కింద భాగం నరస్వరూపం, పైగా పైన భాగం అంతా సింహస్వరూపం. అదే లక్ష్మీ నరసింహ సార్ అవతారం. ఆ సింహ భాగం అంతా కృష్ణుడి కింద వచ్చాడు, నరభాగం కనుక అర్జునుడి కింద వచ్చాడు, వాడే నరనారాయణ, అదే నరసింహస్వామి అవతారం. అది పైభాగం సింహభాగం అంతా కృష్ణుడి కింద వచ్చాడు, కింద భాగం అర్జునుడుగా, అది నరుడు, అరుడు ఎలా వచ్చాడు, అర్జునుడి కింద వచ్చాడు, వాడే నరనారాయణ అంటే అదే లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం అంటది. అది ఇక్కడ మీరు చేసే మంచి పనుల కంటే, మంచి పనుల నుంచి అంతకంటే ముఖ్యంగా ఉంటాయి మనస్సు స్వచ్ఛముగా ఉండాలి, క్లారిటీగా ఉండాలి. తర్వాత దేవుని చెప్పిన వాక్యముని మీరు ప్రీతిగా లోపల తీసుకుని మననం చేయాలి, అందులో ఐక్యం వేయాలి అని దేవుడు చెప్పిన వాక్యం మీద మీకు గౌరవం లేదు. ఇప్పుడు దేవుని ఎలా పొందుతారు? భగవద్గీత చెప్పినటువంటి మాటల మీద మీకు గౌరవం లేదు, ఇప్పుడు భగవద్ అనుభవం మీరు ఎలా పొందుతారు? అని దీనికి మనస్సు స్వచ్ఛం అవ్వాలంటే ఏముండాలి? శమము దమ్మము. ఏముండాలి? శమము దమ్మము. ఈ రెండు వల్ల మనస్సు స్వచ్ఛమవుతుంది, మనస్సు స్వచ్ఛమవుతుంది. అది శమము లాగిపోయే పర్లేదు, దమ్ము లాగిపోయే పర్లేదు. ఎక్కడ కాలం సమయించి ఇక్కడ సత్తులు కట్టించాం, ఇప్పుడు గుడి కట్టించామంటే దానివల్ల పుణ్యం వస్తుంది, కానీ జ్ఞానం వస్తుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండం మనం చెప్పారు. ధనవంతులందరికీ జ్ఞానం వచ్చేది, ధనంతో గౌరవాలతో, ధనంతో, బంగారంతో కొనుక్కుంది కాదు ఆత్మజ్ఞానం. ఈ బయట మీకు మీకున్న గౌరవాలతో, ధనంతో, కీర్తి ప్రతిష్టలతో కొనుక్కునేది కాదు ఆత్మజ్ఞానం. మీరు ఎంతో కొంత సాధన చేస్తంటే ఆ సాధన కూడా గమ్యం ఈశ్వరుడు ఉంటే మనం ఎప్పుడు కూడా ఏ పని చేసినా అంతర్యామిగా ఉన్నవాడు సంతోషించడానికి పని చేయాలి. కానీ గొప్పల కోసం ఎప్పుడు పని చేయకూడదు. గొప్పల కోసం చేస్తే జ్ఞానం రాస్తారు కదా, తెప్పలు వస్తాయి. మనం గొప్పల కోసం పనులు చేస్తే జ్ఞానం ఎలాగ రాదు, చివరికి ఏమొస్తాయి? చివరికి తెప్పలు వస్తాయి. అంచేది మనం మాటలో ఆడంబరం ఉండకూడదు, చేతలో ఆడంబరం ఉండకూడదు. నిర్మలంగా మనసు నిర్మలంగా ఉండాలి, మనం నిశ్చలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి. అప్పుడు జీవితం మన బిహేవియర్ ప్యాటర్న్ జాగ్రత్తగా చూసుకుంటే అవి అంతర్యానికి అనుగ్రహం కలుగుతుంది, అవి ఆయన స్వరూపం మనకి ఇస్తాడు. ఆయన మనం పట్టుబడి చేయాలని పట్టుకోగలం, కానీ పట్టుబడకుండా మనం పట్టుకోలేము. అది ఇవాళ సబ్జెక్ట్ అని మనకంటే చిన్నవాడు కానీ ఇస్తాడు. అయితే మనం నేను గాలికి తిరగకూడదు. అంటే నేను ఇది ట్రైనింగ్ గ్రౌండ్, ప్రపంచం అంటే ఇది ట్రైనింగ్ గ్రౌండ్. ఇందులో ట్రైనింగ్ ఒక కాలేజీ లాంటిది. ఏది కాలేజీ లాంటిది? కాలేజీలో ఎంచుకెళ్తే మనం శ్రద్ధగా చదువుకుని బయటకు రావడానికి, కాలేజీలో చేరినాడు కాలేజీలో ఉండిపోడు, శ్రద్ధగా చదువుకుని బయటకు వచ్చేస్తాడు. అలాగే ఇది ఒక కాలేజీ, ఒక ట్రైనింగ్ గ్రౌండ్. ఈ ప్రపంచంతో కాలేజీ లాంటిది. ఇందులో మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుని మనం పొందవలసింది పొందాలి. అంతేకాని ఇది లేదా లేదా మాయ మాయ ఏమో లేదని మనం నిగ్రహం లేకుండా ఉండకూడదు. ఎప్పటికప్పుడు మనం మనో నిగ్రహానికంటూ మించిందేమి లేదు. మీరు అధ్యయనం చేయండి, జపం చేయండి, తపస్సు చేయండి, మొత్తం అన్నిటిలోకి ప్రయత్నం ఏంటంటే మనస్సును నిగ్రహించుకోవటం. మనస్సును నిగ్రహించుకోవడంలో మీకు ఏదైనా సాధ్యం లేదు. మనస్సును నిగ్రహించుకోవడంలో మీకు ఏదైనా అన్ని సాధ్యం అవుతుంది. మీకు సాధ్యం కాని విషయాలు కూడా సాధ్యం అవుతాయి. మనో నిగ్రహం వల్ల సాధ్యం కాని విషయాలు కూడా సాధ్యం అవుతాయి. అంటే భగవంతుడు అందరి జ్ఞానంలో ఉన్నటువంటి కదా, అందరికీ ఆధారమని ఉన్నాడు. మనందరికీ ఆధారమని ఉన్నాడు, అందరి జ్ఞానంలో ఉండటమే కాదు అందరికీ ఆధారముగా ఉన్నాడు. ఆయన అన్ని మొత్తం సృష్టి అంతా ఆయనలోంచి వస్తుంది. ఇప్పుడు బుడగలు ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రం నుంచి బుడగలు వస్తాయి. మరి ఎక్కడ ఉంటాయి బుడగలు? సముద్రంలోనే ఉంటాయి. మరి ఎక్కడ కరిగిపోతాయి? మరి సముద్రంలోనే కరిగిపోతాయి. అది బుడగలేంటి నుడిగేంటి అంతే. మొత్తం సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. మరి భగవంతుడిలోనే ఉంది. మరి లైవ్ ఎక్కడైపోతుంది? భగవంతుడిలోనే లైవ్ అయిపోతుంది. అంచేది మనకి గమ్యాన్ని భగవంతుడిగా పెట్టుకోవాలి. మిగతా ఏది మీకు ఏదైనా సంతోషం వచ్చింది అనుకోండి, ఇది నిత్యము కాదనుకోండి. మీకు ఏదైనా దుఃఖం వచ్చింది అనుకోండి, ఇది నిత్యము కాదనుకోండి. మీకు ఏదైనా సుఖం వచ్చింది అనుకోండి, ఇది నిత్యము కాదనుకోండి. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఇది నిత్యము కాదనుకోండి. మీకు అర్థమవుతుంది? భగవంతుడు మీ కోట ఏదైనా ఒకవేళ కష్టం ఇస్తే కష్టం, సంతోషం ఇస్తే సంతోషం. మీ మనస్సు ఎదురు తిరగకుండా, మీ మనస్సు ఎదురు, మీ పాయసం నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందో అలా మీ ప్రారంధాన్ని, మీ ప్రారంధాన్ని ఎదురు తిరగకుండా మీ ప్రారంధాన్ని మీరు ఎంజాయ్ చేయగలిగితే ఈశ్వరు యొక్క కరుణకి మీరు పాత్రలు అవుతారు, ఈశ్వరు యొక్క దయకి మీరు పాత్రలు అవుతారు. అంటే మనం ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మంతన బాణం అవ్వాలి. అది ఎంత పరిశుద్ధంగా ఉందో అంత పరిశుద్ధంగా అవ్వాలి. అయితే సరిపోదు. అప్పుడు కూడా ఆత్మకి మనమే దయ కలగాలి. అప్పుడు కూడా మనకి దయ దయ కలిగితే అది మనకి ఇరుకులోకి వస్తుంది. అది కడసారి జన్మ. అది కడసారి జన్మ. అంటే అన్ని ఆయనలోనే ఉదయిస్తున్నాయి, ఆయనలోనే ఉన్నాయి. అందులో ఆయనలోనే నేరమవుతాయి. అందులో ఆయన అన్నిటినీ చేయగల సామర్థ్యం గల భగవంతుని ఆచ భిన్నంగా ఎవరు ఏమి చేయలేరు. భగవంతుడు అక్కడే ఈ సృష్టికి యజమాని మీరు కాదు, నేనే కాదు. ఈ జీవకోటికి యజమాని, ఈ పంచభూతాలకు యజమాని ఈశ్వరుడు ఒక్కడే భగవంతుడు. ఆయన సర్వజ్ఞుడు, సర్వ నియంత. ఆయన కాదని, ఆయన సంకల్పానికి కాదని మనం ఏమి చేయలేము. మనం ఆశీర్వదించడానికి, ఆశీస్సు ఇవ్వడానికి ఆయన ఒక్కడే సమర్థుడు, ఈశ్వరుడు ఒక్కడే సమర్థుడు. ఆయనతో సమానమైన వాడి కానీ ఆయనకి, ఆయనకంటే మించిన వాడి కానీ లేడు. ఆయన ఆజ్ఞకి భిన్నంగా, ఈశ్వర ఆజ్ఞకి భిన్నంగా ఎవరు ఏమి ఏది చేయలేరు. ఎలా జరగాలో, అది ఎప్పుడు జరగాలో, ఎక్కడ జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. మన పురుషాపు కామాలు కూడా మార్చలేము. ఒక పురుషాపు మార్చలేం, ఒక కామ మార్చలేం. దేహం వచ్చిందనుకోండి, ఆ దేహం ఏ రోజు చనిపోవాలో, ఆ దేహం భూమి మీదకి వచ్చినప్పుడు ఇబ్బంది. అది ఏ కృషి చేయాలి? ఆ దేహం ద్వారా ఏ పని జరగాలి? అదంతా ఈశ్వర నియమం ప్రకారం అది జరుగుతూ ఉంటుంది. స్వతంత్రుడు ఏ జీవుడు స్వతంత్రుడు కాదు. ఏ జీవుడు స్వతంత్రుడు, ఈశ్వరుడు అక్కడే స్వతంత్రుడు. స్వతంత్రుడు మాత్రమే కాదు, భక్తుడికి పరాధీనుడు. ఈశ్వరుడు స్వతంత్రుడు మాత్రమే కాదు, భక్తుడికి పరాధీనుడు. ఒకసారి భక్తుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటాడు, నిలబడితే నిలబడమంటే నిలబడతాడు. ఆ భక్తి వల్ల కరిగిపోయేలా చేస్తాడు ఈశ్వరుడు. భగవంతుడు స్వతంత్రుడు మాత్రమే కాదు, భక్తుడికి పరాధీనుడు. అంటే ఒకసారి భక్తుడు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడతాడు, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు, ఎక్కడ నిలబడతాడు అనేది కాదు. అదేంటి, ఆ భక్తుడికి ఉండే ప్రేమ కొద్దీ భక్తుడి స్వాధీనమై ఉంటాడు. వాడు దేవుడు, భక్త పరాధీనుడు. ఎవడైనా భక్త పరాధీనుడు. అందులో ఆయన ఆజ్ఞ ఆయన సంకల్పానికి భిన్నంగా, ఎప్పుడు విరుద్ధంగా, భగవంతుడి యొక్క సంకల్పానికి విరుద్ధంగా ఏమి మనకి ఏమి వచ్చాయని ప్రసాదం అనుకోవాలి. మనకి ఏది జరిగినా జీవితంలో ఆయన ప్రసాదం అనుకోవాలి. ఆయన భిన్నంగా ఎవరు ఏమి చేసి దేవుడు, ఆయన ఒక్కడే స్వతంత్రుడు. బ్రహ్మదేవుడు కూడా జీవకోటిన వాడు. ఒక నారాయణుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు అంతర్యాముగా ఉన్నటువంటి ఈశ్వరుడు తప్పించి చివరికి బ్రహ్మదేవుడు కూడా జీవకోటిలోకి వస్తాడు. అంటే ఉన్నది ఆయన ఒక్కడే ఉన్నది, సంకల్పం కూడా ఆయన సంకల్పమే జరుగుతుంది. ఆయన సంకల్పమే, ఆయన అనుగ్రహం లేకుండా మనకు ఆత్మజ్ఞానం కలగదు. ఆయన అనుగ్రహం లేకుండా ఒడ్డుకు రాలేము మనం, ఆయన అనుగ్రహం లేకుండా మనం ఒడ్డుకు రాలేము. కుటిలము అసంపూర్ణము ఇబ్రాంతమైన మనసు కల్పించి ఆత్మపాదానికి భగవంతుని పాదాల దగ్గర శరణాగతి వేడుకు. భగవంతుని పట్ల భక్తి కలిగి ఉందా ఈ శరణ వేడుకు. ఆయన్ని నువ్వు స్వతంత్రుడు అవ్వద్దు, భగవంతుడి యొక్క శరణ పాదాలని పాదాలు నమ్ముకోదు. భగవంతుడి యొక్క పాదాలు కుటిల ఈ మనస్సు కుటిలత్వంలో తగ్గించుకో, అది చూసుకో. నువ్వు ఏకాంతవాసం అంతకే నీ మనస్సులో ఏం జరుగుతుందో నువ్వు చూసుకో. అంటే గురువు ఎందుకంటే గురువు చేసే పని ఏంటంటే ఆ లోపల ఆ బ్రహ్మ పదార్థానికి వీడు ఆ బ్రహ్మ పదార్థంలో లయమవటానికి ఆటంకాలు ఏంటో చూస్తూ ఉంటాడు. ఎవరు గురువు ఆటంకాలు తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు వాడిద్దరు. మీ గౌరవాలను ఆశించేవాడు గురువు కాదు, మిమ్మల్ని పరిపూర్ణ వస్తువు పొందింపజేయటానికి పంపించేవాడు గురువు. అది మీ లోపల బ్రహ్మ పదార్థాన్ని మీరు తెలుసుకోవడానికి ఏ బలహీనతలు ఏ అలవాట్లు మీకు అడ్డొస్తున్నాయని చూసి ఏం చేస్తాయంటే మీకు తెలుసున్నా మీకు తెలియకపోయినా ఒక్కో అలవాటు, ఒక్కో బలహీనం, ఒక్కో బలహీనత, ఒక్కో కుటిలత్వం అని బయటికి తిరిగి కాల్చి బూడిచ్చేస్తాడు వాడు గురువు చేసే పని. వాడు ఇంకేదండి దేహభావన, ఈ దేహ భ్రాంతి. మొన్నంత కాలం భేద బుద్ధి మనకు పోలి ఎంత ప్రయత్నం చేసి ఈ దేహమే నేను అనుకున్నంత బుద్ధి దేహాత్మ బుద్ధి. దేహమే నేను, మనస్సే నేను, నా మనస్సే నేను, దేహమే నేను అని ఆ లోపల మనస్సు అంటే సూక్ష్మ శరీరం, ఈ లోపల ఇది అంటే స్థూల శరీరం. మనోదేహంలో నేను అనుకునే బుద్ధి మనకు ఉన్నంత కాలం భేద బుద్ధి ఉంటుంది. భేద బుద్ధి అంటే మనకు బయటకు రాలేదు, ఆ భేద బుద్ధి మాయ. ఈ ఉపాధి మన అస్తిత్వం ఉపాధికే పరిమితం అవుతుంది కదా. మన అస్తిత్వం ఉపాధికే అంటే దేహం చనిపోయినప్పుడు చనిపోయామనుకుంటున్నాం, దేహం పుట్టినప్పుడు పుట్టామనుకుంటున్నాం. దానికి కారణం దేహబుద్ధి. ఈ దేహబుద్ధి మనలో ఎంతకాలం, అది ఒక బ్రాంచి అని ఈ దేహబుద్ధి మనలో ఎంతకాలం ఉంటుందో అంతకాలం భేదబుద్ధి మనం గుర్తుపెట్టాం. అది గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రయత్నం చేయండి. మన భేదబుద్ధి వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, ఆ భేదబుద్ధి మనం విడిచిపెట్టదు. మనకు సమానత్వం రాదు, ఆత్మజ్ఞానం కూడా కలదు. అంటే మనం ఎవరికి వెళ్లకుండా లోపలికి దిక్కుండా ఆపు చేసేది మన దేహబుద్ధి. అది లోపలికి వెళ్ళి తొందరగా దేహబుద్ధి అన్నారు. మనకి ఏ తలంపులు ఇచ్చినా ఏ సంకల్పాలు ఇచ్చినా ఈ దేహాభిమానం నుంచి వస్తున్నాయి సంకల్పాలయ్యే రెండు. అది ఇందాక కృష్ణుడు చెప్పింది మీకు చెప్తాను, రెండు అభిమానాలు ఉన్నంతకాలం మన సంసారం నుంచి బయటికి రాలేదు. శరీరాలు మారుతూ ఉంటాయి, శరీరాలు మారుతూ ఉంటాయి, కానీ అది సంసారం ప్రతి జన్మలో అడికి ఏదో సంసారం ఉంటుంది. సంసారం నుంచి పెట్టి ఒకటి కర్తృత్వ అభిమానం, రెండు భోక్తృత్వ అభిమానం. అంటే నేనేం చేశాను, ఇది నా వరల అయింది, అప్పుడు ఇంత కష్టపడ్డాను, ఇప్పుడు ఈ ఫలితం వచ్చేసింది, అప్పుడు ఈ తెలివితేటల వల్లే ఇంత కష్టపడ్డాను, ఇప్పుడు ఈ ఫలితం వచ్చేసింది, ఈ ఫలితాన్ని ఏం చేస్తున్నాను, ఇదంటే నేను పడుతున్న సుఖాలు ఎవరు పడలేరు, అందరికంటే నా పనే బాగుంది, నాకున్నటువంటి ఐశ్వర్యం కానీ నాకున్న గౌరవం కానీ నాకున్న ప్రతిష్ట కానీ ఎవరికి లేదు, నేనే ఇంటర్ వాడిని అందరు వాడిని అనుకోవడం భోక్తృత్వం. అదేంటది భోక్తృత్వం. ఈ కర్తృత్వ అభిమానం, ఈ భోక్తృత్వ అభిమానం ఏ జీవుడికి అయితే ఉందో వాడు కోటి జన్మలు కేవలం సంసారం విడిచిపెట్టదు అర్జున అని గీతలో చెప్పాడు. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా అభివృద్ధిలోకి వచ్చారనుకోండి, అభివృద్ధిలోకి వచ్చి మీరేమనుకుంటారు, మా తెలివితేటలు అభివృద్ధిలోకి వచ్చా అనుకుంటారు, అదే కాదు వాడి గురికే మీరు చేయగా వాళ్ళ పట్ల మీరు డ్యూటీ చేస్తున్నారంటే వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చి రావచ్చు రాకపోవచ్చు, మనం ఎవరైనా సరే మన వాళ్ళ పట్ల మనం డ్యూటీ చేస్తాం, వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, రాదు వాడు అభివృద్ధిలోకి వస్తే మనం పొంగిపోయి రాకపోతే కుంగిపోకూడదు, అలాగని మన డ్యూటీ మనం చేయటం మానకూడదు. అది కొంతమందికి అటాచ్మెంట్ ఉండదు, డిటాచ్మెంట్ ఉండదు, వాళ్ళు ఉభయ భ్రష్టు. అటాచ్మెంట్ అంటే కొంతమంది ఆ ఇంట్లో అదే ఆ ఊరో లేకపోతే సంసారం ఆ కుటుంబం మట్టికి జాగ్రత్తగా చూసుకుంటారు, దేశానికి అది తాడు కట్టకపోయినా దాని అటాచ్మెంట్ అంటారు. అది ఏదో కుటుంబానో లేకపోతే ఏదో వాళ్ళకి ఏదో దొడ్డు ఉంటుంది, దొడ్డు అంటే ఆవరణ, ఏదో వాళ్ళు ఆ ఊరో లేకపోతే పేట ఏరియో లేకపోతే కుటుంబం వాళ్ళు ఏదో చూసుకుంటూ ఉంటారు, ఆ దొడ్డి ఆవరణ అంత మటుకు చూసినా పర్వాలేదు. కొంతమంది దానికి పనికి కుటుంబానికి పనికిరాదు, గ్రామానికి పనికిరాదు, పోయాడు ఏమైనా వైరాగ్యం ఉంది పోయి ఈ లోకానికి పనికిరాదు, నీళ్ళకి పనికిరాకపోయినా నిత్యానికి పనికి వస్తామంటే దానికి అసలు పనికిరాదు, ఏం చేయాలి వైరాగ్యం ఉండదు. మీకు అర్థమవుతుంది, వైరాగ్యం ఉంటే పోనీ ఇక్కడ పనికిరాకపోయినా కుటుంబానికి పనికిరాకపోయినా నిత్యానికి పనికి వస్తాడు, ఎప్పుడు వైరాగ్యం ఉంటే. అది వైరాగ్యం లేదు, అటాచ్మెంట్ లేదు, ఇక్కడ కుటుంబానికి పనికొస్తాయంటే అటాచ్మెంట్ లేదు, నిత్యానికి పనికొస్తాయంటే డిటాచ్మెంట్ లేదు, వాడికి డిటాచ్మెంట్ లేదు, అటాచ్మెంట్ లేదు, డిటాచ్మెంట్ లేదు. మీకు అర్థమవుతుంది, అది ఎందుకు పనికిరాడు. కొంతమందికి రెండు ఉంటాయి, మీకు అది రెండు ఎలా ఉంటాయంటే డ్యూటీ చేసినంత కాలం చేస్తారు, విడిచిపెట్టేసి విడిచిపెట్టేస్తారు. దాని వానప్రస్థాశ్రమం అంటారు, డ్యూటీ చేసిన చేయాలని చేస్తారో ఇంకా వాళ్ళు విడిచిపెట్టేసాక మొక్క పెట్టి చెప్పారు ఇంక అసలు పాడైతే పాడవుతారు బాగుపడితే పాడు. వాళ్ళు డ్యూటీ చేస్తారు, అటాచ్మెంట్ తోటి చేసినా చేసిన కాలం చేస్తారు, కానీ విడిచిపెట్టేసి టైంకి వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తారు, విడిచిపెట్టేసినా మళ్ళీ మొక్క అటు అటు చెప్పడం వాళ్ళు బాగుపడిన పాడవచ్చారు. దాని డిటాచ్మెంట్ అంటారు, ఏమంటారు దాని డిటాచ్మెంట్ అంటారు. ఆ అటాచ్మెంట్ ఉన్నంత కాలం వాళ్ళకు ఉంటుంది, ఒకసారి దాన్ని విడిచిపెట్టేసారు మళ్ళీ డిటాచ్మెంట్ లోకి వచ్చారు, ఇంకా అటాచ్మెంట్ లోకి వెళ్ళరు. ఎందుకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు డిటాచ్మెంట్ లేకపోయినా అటాచ్మెంట్ అయినా పది మందికి ఉపయోగపడతారు, కొన్ని డిటాచ్మెంట్ వల్ల నీళ్ళు కాకపోయి నిత్యాలు పనికి వస్తారు. కొంతమందికి అటాచ్మెంట్ ఉండదు, డిటాచ్మెంట్ ఉండదు, అందుకే ఏది మా ఏ జ్ఞానం వచ్చేసింది జ్ఞానం వచ్చేసింది ఆవిడ అనుకుని చివరికి బుద్ధి పాడు చేసుకుంటారు. నువ్వు సమాజానికి ఏం పనికిరానివాడు, జ్ఞానానికి ఏం పనికి వస్తావు, అలా లోపల యోగ్యత ఉండాలి కదా, లోపల అర్హత ఉండాలి కదా. నీకు కనీసం ఏమి చేయక ఇతరులు క్షేమంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలనే ఆ తలంపు కూడా నీకు లేనప్పుడు నీకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది. ఎక్కడో దేవుడున్నాను, ఎప్పుడో తెలుసుకుంటాను, నీ చేతిలో పని ఇడిచిపెట్టేద్దని అని. ఈ పని చేసుకుంటేనే, ఈ పని చేసుకుంటేనే నువ్వు పొందవలసింది పొందది. అంటే నేలను ఆధారంగా చేసుకుని నిత్యాన్ని పొందు. అంటే డ్యూటీ విడిచిపెట్టొద్దని, డ్యూటీ నుంచి డ్యూటీ విడిచిపెట్టి నువ్వు పారిపోవద్దు. ఇబ్రాహిం మనస్సు కల్పించేది ఆకలి పాటు. నీ మనస్సు ఏదో ఏదో క్యాంపులు కల్పిస్తా ఉంటుంది, ఏదో సంకల్పాలు కల్పిస్తూ ఉంటుంది. అది ఏదో కన్ఫ్యూజన్ తీసుకొస్తుంది. దానికంటే దాని నువ్వు నీ మనస్సు తీసుకొచ్చే డిస్టర్బెన్స్ నువ్వు కంగారు పడకు. అసలు మనస్సు అంటేనే డిస్టర్బెన్స్. అది భగవంతుని వాక్యాలు తీసుకో, భగవంతుని నామాన్ని జపం చేసుకో, భగవంతుని ధ్యానం చేసుకో. నీకు రూపం నువ్వు దేవుడికి రూపం ఉన్నా దేవుడే, రూపం లేకపోయినా దేవుడే. దేవుడు దేవుడే, భగవంతుడు భగవంతుడే. ఆయనకు రూపం ఉన్నా దేవుడే, రూపం లేకపోయినా దేవుడే. కొన్ని రూపంతో కూడిన దేవుడు అంటే ఇష్టపడతారు, కొన్ని ఫార్ములస్ కార్డు అంటే కొంతమంది ఇష్టపడతారు. ఏదో రకంగా నీకు మొత్తం ఈశ్వరు పట్ల ప్రీతి ఉండాలి, ఈశ్వరు పట్ల ప్రేమ ఉండాలి, ఈశ్వరు పట్ల ఆక్షేయత ఉండాలి, ఆయన పట్ల నీకు డివోషన్ ఉండాలి. డివోషన్ ఉండాలి కదా. భగవంతుడు పాదాలోచనంత మౌనం కావాలి. భగవంతుని హృదయంలో ఉన్నాడు, ఈశ్వరుని హృదయంలో ఉన్నాడు. ఇక్కడ ఎక్కడో ఉన్నాడనుకుంటున్నాడు, ఎక్కడో ఉన్నవాడిని హృదయంలో ఉన్నాడు. నీకు అంతర్యామిగా ఉన్నాడు, నీకు అంతర్యామిగా ఉన్నాడు. ఎక్కడో నీకు అంతర్యామిగా ఉన్నాడు. ఏ తలంపులు లేకుండా ఉన్నాడు. అంటే ఇది నీ దేహాన్ని ఆరాధిస్తున్నాడు. నీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఉడికి నువ్వు ఎప్పుడు ఉండాలి, నువ్వు ఎక్కడ ఉండాలి, నీ శరీరం ఎక్కడ మరణించాలి, ఈ లోపల నువ్వు ఏం పని చేయాలి, దేహం ద్వారా ఏ పని జరగాల, ఆ పని కూడా ఎప్పుడు జరగాలి, ఎక్కడ జరగాలి అని ఆ దేహాన్ని ప్రారంభం నుంచి ఆడిస్తున్నాడు. దేహం లోపల ఉన్నాడు, మొద్దిగా లేడు, అంతర్యాముగా ఉన్నాడు. నేను ఎలా ఆడించాలో అలా ఆడిస్తున్నాడు. ఏ భావం లేకుండా నువ్వు క్రమశిక్షణ పాటించి, అంటే క్రమశిక్షణగా ఉండి ఎప్పుడు కూడా డిసిప్లిన్ విడిచిపెట్టకూడదు. నీకు ఇప్పుడు 1,000,000,000 ఆస్తి వచ్చింది అనుకోండి, క్రమశిక్షణ విడిచిపెట్టకూడదు. లేకపోతే నీకు మంత్రి పదవి వచ్చింది అనుకోండి, ప్రారంభాన్ని బట్టి క్రమశిక్షణ విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి, నీకు 1,000,000,000 స్వప్న సమానమే. నీకేదో మంత్రి పదవి వచ్చినా అది ఏడు రావచ్చు, రేపు ఊడిపోవచ్చు, అది స్వప్న సమానమే. కానీ డిసిప్లిన్ విడిచిపెట్టకూడదు. అది ఇక్కడ భగవాన్ అది పెట్టుకోడు. మేము అదృష్టం ఏంటి అంటే పొంగిపోకూడదు, దురదృష్టం ఏంటంటే పొంగిపోకూడదు. అప్స్ డౌన్స్ లేకుండా యూనిఫారం గా కనుక మీరు జీవిస్తుంటే ఎప్పుడైనా ఇక్కడ ఏమిటి ప్రయోజనం యూనిఫారం గా జీవిస్తుంటే దీనికి దయ కలుగుతుంది. ఎక్కడ అంతర్యామిగా ఉన్నవాడికి, అంతర్యామిగా ఉన్నవాడికి దయ కలిగి అది ఎప్పుడు సడన్గా మీ ప్రయత్నం లేకుండా రమణ మహర్షి గారు తెలియబడినట్టు తెలియబడతాం. నీ ప్రయత్నం అక్కర్లేదు, ఇకే నువ్వు చేయవలసిన డ్యూటీ అలా చేసుకుంటే వెళ్ళి. లోపల వైరాగ్యం పెంచుకుంటూ మామూలు బయటకు డ్యూటీ చేస్తాను. బయటకు లోపల వైరాగ్యం పెంచుకుంటూ బయటికి డ్యూటీ చేస్తూ ఉండాలి. డ్యూటీ అలా చేస్తూ ఉండవు. ఆ డ్యూటీ కూడా ఇష్టంగా చేయాలి, అయిష్టంగా చేయకూడదు. ఆ డ్యూటీ కూడా ఇష్టంగా చేయాలి, అయిష్టంగా చేయాలి, ప్రీతిగా చేయాలి, అప్రీతిగా చేయకూడదు. మనం చేసే పని కూడా అప్రీతిగా చేయకూడదు. లోపల ఈశ్వరుడు ఉన్నాడు, దానికి వాంఛ లేదు. నువ్వు లోపల పరమాత్మకి వాంఛ లేదు, లోపల వాడికి ఇష్టాలు లేవు, అయిష్టాలు లేవు, వాడికేమి వాంఛ లేదు, వాడికేమి లక్ష్యం లేదు, వాడికేమి వాంఛ లేదు, కోరిక లేదు, వాడికేమి వాడు అనంతుడు, వాడు వివేకవంతుడు, సర్వశక్తి సమన్వయం అన్ని శక్తులు ఉన్నవాడు, వాడు వివేకవంతుడు, వాడు అనంతంగా ఉంటాడు. అంటే 1 వివేకం, 2 వైరాగ్యం. ఈ 2 మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. జీవితంలో మనం కైతీర్యం చేయవలసింది ఏంటంటే 1 వైరాగ్యం, 2 వివేకం. వైరాగ్యం ఉన్నవాడు మనసు చెల్లించమంటే చెల్లించమని అడిగినా చెల్లించదు. అసలు
మనకు నిజంగా వైరాగ్యం ఉంటే మన మనసు చెల్లించమని అడిగిన కండు చెల్లించమని అడిగినా చెల్లించదు.
ప్రపంచంలో గాలి వలన వస్తాయి, భూకంపాలు వస్తున్నాయి, మీరు అర్థమవుతాయి, గొడవలు వస్తున్నాయి, ఇవన్నీ ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. కానీ ఈ గొడవలకి సూర్యుడికి ఏమి సంబంధం లేదు. ప్రపంచంలో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి కదా, భూకంపాలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, మీకు అర్థమవుతాయి, పంచిభూతాలు విజృంభిస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, కాటకాలు వస్తున్నాయి. ఈ లోకంలో జరిగే గొడవలకి సూర్యుడికి ఏమి సంబంధం లేదు. కానీ ఏ విధంగా సూర్యుని ప్రభావితం చేయలేవు. ఈ లోకంలో జరుగుతున్న గొడవలు సూర్యుడిని అడిగి భూకంపాలు వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి, వీటి ప్రభావం సూర్యుడి మీద ఉండదు. అయ్యా ఏం ఉండదు. అట్లా జీవుడు చేసే పనుల ప్రభావం మనస్సుకు వచ్చిన భగవంతునిపై ఏమాత్రం ఉండగలదు. లోపల భగవంతుడు బయట సూర్యుడు ఎలాగ నిర్మలంగా ఉన్నాడో లోకంలో జరిగే గొడవలకు ఏమి సంబంధం లేకుండా నీలో కూడా నువ్వు మంచి చేస్తే నువ్వు మంచి చేస్తే చెడ్డ చేస్తే దానికి తగిన ఫలితం ఇస్తాడు. కానీ దానికి అంటుకోడు ఈశ్వరుడు లోపల ఉంటాడు. నువ్వు మంచి చేస్తే దానికి తగిన ఫలితం ఇస్తాడు, చెడ్డ చేస్తే దానికి తగిన ఫలితం ఇస్తాడు. అందుకని దానికి అంటుకోడు లోపల, వాడు అంటుకోడు. జీవుడు చేసే ఏ పనికి వాడికి సంబంధం ఉండదు. నీ శరీరం చేసే పనికి కానీ నీ మనసు చేసే పనికి కానీ లోపల ఈశ్వరుని అంతర్యాముగా నేను మళ్ళీ ఉండవయ్యా. ఏమి మళ్ళీ వాడు ఏం చేయాలంటే నీ మాటలకి నీ చేతలకి అతీతంగా ఉంటాడు లోపల అంతడు. కానీ అంచేవాడు ఏం మళ్ళీ వాడు లోకంలో జరిగే గొడవలకి సూర్యుడు ఏ విధంగా అయితే మళ్ళీ అవటం లేదు. అలాగే నీ శరీరం చేస్తులకు కానీ నీ మనసులో వచ్చినటువంటి తలంపులకు కానీ లేకపోతే కుయుక్తులకు కానీ కుతంత్రాలకు కానీ లోపల ఉన్నటువంటి అంతర్యామి వీటి వల్ల ఏమి ఇచ్చాడు. ఈ దానికి ఈ దోషం ఏం అంటుకోదు అసలు అంతర్యామి. అంటే ఈజ్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్, ఈజ్ అబౌవ్ ఆల్ దీస్ ట్రబుల్స్. లోపల అంతర్యామిగా ఉన్నాడు. మన ఘర్షణకు కానీ మన చావు శరీరానికి సంబంధించిన చావు పుట్టుకలకు కానీ లేకపోతే మనకు వచ్చిన లాభాలకు కానీ నష్టాలకు కానీ ఏం అంటుకోకుండా లోపల అంతర్యామి నిర్మలంగా ఉన్నాడు, నిశ్చలంగా ఉన్నాడు. అంతర్యామి మన దేహ ప్రారంభం మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా అంత కూల్గా అంత క్వైట్గా ఉండగలిగితే ఆయన దయకి మనం పాత్రులై ఆయన స్వరూపం ఆయన దయకి పోల్చే మనం పాత్రులయ్యాం. ఆ రోజే మనం ఆత్మజ్ఞానం చేత ఆత్మజ్ఞానంతో అనుగ్రహించబడతాం. అంటే మనం నిదానంగా ఉండాలి. ఎలా ఉండాలి? నిదానంగా ఉండే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మనం నిదానంగా ఉండాలి. ఈ దేహాలు ఇవాళ కనిపిస్తున్నాయి, రేపు కనపడదు. ఇవాళ కనిపిస్తున్నాయి దేహాలు, రేపు కనపడకపోవచ్చు. అంటే ఇవాళ శరీరాలు కనిపిస్తున్నాయి, రేపు శరీరం కనపడకపోవచ్చు. అంటే ఈ శరీరంలో అశాశ్వతమైన ఈ శరీరంలో అశాశ్వతమైన మనసులో నీకు అంతర్యామిగా ఈశ్వరుడు ఉన్నాడు. అయితే నీ లోపల ఉన్నాడు. కానీ నీ లోపల ఉన్నవాడు సర్వానికి నీకు అచేతంగా మనోదేహములకి ఇంద్రియాలకి అచేతంగా ఉన్నాడు. అచేతంగా ఉంటేనే కాదు లోపల స్వేచ్ఛగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడు. నీ లోపల అంతర్యాముగా ఉన్నాడు. నీ మనసు ఏదైనా గొడవ వచ్చేసింది అనుకో, నీ మనసు ఏదైనా ఆందోళనగా ఉందనుకో, వాడు ఆందోళనగా లేడు. బాగా అర్థం చేసుకోండి, నీ మనసు ఆందోళనగా ఉందనుకోండి, అశాంతిగా ఉందనుకోండి, నీ లోపల అంతర్యాన్ని అశాంతిగా లేడు. అలాగే నీ శరీరం చనిపోతుందనుకోండి, నేను చనిపోతున్నానని వాడు అనుకోడు. ఎవడో అంతర్యాన్ని ఏం చేతనుకోడు, వాడికి శరీరం లేదు, వాడు ఉన్నాడు. ఈ శరీరం నాదే మనస్సు అనుకుంటుంది, నీకు అర్థమవుతుంది. కానీ అంతర్యామి అనుకోడు. ఈ శరీరం నాదని అంతర్యం అనుకునేవాడు అనుకోడు. అంటే శరీరం పోయితే నేను పోతున్నాను వాడు అనుకోడు. ఇంకే శరీరం లేదు వాడికి, వాడికి శరీరం లేదు, లోకం లేదు, మనస్సు లేదు. కానీ అన్నిటికీ అంతర్యామిగా ఉన్నాడు, అంతకుండా ఉన్నాడు. ఏంటి ఉడికే ఎంచుకున్నాడు అలాగా జీవకోటిని వాడు ప్రారంభాన్ని అనుసరించి ఆడించడానికి. అంతేకాని జీవి జీవం ఆడటం లేదు వాడు. ఇప్పుడు నీకు ఎప్పుడు అశాంతిగా ఉన్నందుకు లోపల నీ అంతర్యామి కూడా అశాంతిగా ఉన్నాడు అనుకో. ఈ శరీరం చనిపోతున్నందుకు లోపల అంతర్యామిగా ఉన్నాడు కూడా చనిపోతున్నాడు అని అనుకోకండి. అసలు మన క్షోభకి, మన ఘర్షణలకి, మన పుణ్యాలకి, మన పాపాలకి, మన లాభాలకి, మన నష్టాలకి, మనలో మన మనసులో జరిగే హెచ్చు తగ్గులకి లోపల అంతర్యానికి ఎటువంటి సంబంధం లేదు. అది లోపలది శాంతి సంబంధం. నీ మనస్సు పూర్తిగా అణిగిపోయిన తర్వాత, నీ ఇంద్రియాలు పూర్తిగా అణిగిపోయిన తర్వాత, నీకు భేద బుద్ధి నశించాక, వేరు బుద్ధి నశించాక, అది దేహ బుద్ధి నుండి కాదు, వేరు బుద్ధి నశించదు. ఎప్పుడైతే నీకు ఆత్మబుద్ధి కలిగినప్పుడు వేరు బుద్ధి నశిస్తుంది. నీకు వేరు బుద్ధి నశించాక, సెపరేట్నెస్ నశించాక, నేను భగవంతుడి కంటే భగవంతుడు కాదని ఏదైనా చేయగలను, నేను భగవంతుడి కంటే భిన్నంగా ఉన్నాను అనుకునే తలంపు నీకు ఉన్నంతకాలం భగవంతుడు ఐక్యం అవ్వలేదు. మనం అందరం భగవంతుల్లో ఉన్నాం. ఉన్నామని తెలియకపోవడం వల్ల భగవంతుని వెతుక్కుంటున్నాం. ఇప్పుడు మనందరం భగవంతుల్లో ఉన్నాం, ఉన్నాం కానీ ఉన్నామని తెలియటం లేదు. మనం అందరం భగవంతుల్లో ఉన్నామని తెలియకపోవటం వల్ల మనకి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతున్నాం. భగవంతుడిలోనే ఉంటే భగవంతుని వెతుకుతున్నాం. ఎంచేత ఎలా వెతుకుతున్నాం? దేహబుద్ధి కారణం. శరీరాలు కూడా మిథ్యా రూపాలే. ఇలా పచ్చగా ఉంటాయి, రేపు ఎండిపోతే మిథ్యా రూపాలే. కేవలం నీ హృదయంలో ఉన్న సత్యం ఒకటే, అదే నిజము. నీ హృదయంలో ఉన్న సత్యం ఒకటే. దేహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే దేహ భావం ఉన్నంత కాలం అది ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ మీరు జాగ్రత్త మనం జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే, లోపల ఆత్మానుభవం లేకుండా, నీ లోపల బ్రహ్మానుభవం లేకుండా, నీ లోపల లోపలంటే ఆ శాంతి గంగ, ఆ జ్ఞాన గంగ దొరకకుండా ఇక అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను దేవుణ్ణి అయిపోయి నేను బ్రహ్మను అనుకున్న ప్రయోజనం లేదు. సద్గతి మీరు బాగా ఫాలో అవ్వండి. లోపల అనుభవం లేకుండా, లోపల అంతర్యంగా ఉన్నాడు, ఆ వస్తువు తాలూకు అనుభవం లేకుండా, అది నేనే అది నేనే అది నేను అనుకున్నా, నోటితో అనుకున్నా, నీకు ఏం ప్రయోజనం లేదు, నీకు కలిసి వచ్చేది లేదు. నీకు బాగా అర్థం చేసుకుని కలిసి వచ్చేది లేదు. ఇక్కడ నీకు అనుభవం ఏమున్నాయి, కామక్రోగాలు ఉన్నాయి. దీని శాస్త్రంలో ఏం చెప్పారంటే, కనిపిస్తున్న శత్రువుల కంటే కనిపించిన శత్రువులే ప్రమాదం. కనిపిస్తున్న శత్రువుల కంటే కనిపించిన అన్సీన్ ఎనిమిస్ అంటే కనిపించిన శత్రువులు. నువ్వంటే ఇష్టం లేదు వాళ్ళకి ముందు ఉండొచ్చు, వాళ్ళకి శత్రువులుగా కనిపించవచ్చు. నీకు అర్థమవుతుందా? కనిపిస్తున్న శత్రువుల కంటే కనిపించిన శత్రువులు ఎక్కువ ప్రమాదం. కనిపించిన శత్రువులు నీ లోపల ఉన్నారు. ఒకడు కోరిక, రెండు కోపము, రెండు లోభిత్తము, మూడు మోహము, మూడు మదము, నాలుగు మాశ్చర్యము. మాశ్చర్యం అంటే అసూయ. కొంతమంది కారణం లేకుండా ఎదుటి వాళ్ళు పచ్చగా ఉంటే మీకు అర్థమవుతుందే, వీళ్ళకి అసూయ వచ్చేసి వాళ్ళకి దూరం అయిపోతారు. కారణం ఉండదు. ఎవరి వాళ్ళు పచ్చగా ఉంటే మనకు వచ్చే నష్టం ఏంటి? తర్వాత అసూయ వాళ్ళు కూడా శత్రువులు వస్తాయి. జ్ఞాపకం పెట్టుకోండి, అసూయ వల్ల కూడా శత్రుత్వాలు వస్తాయి. చాలా మందికి అసూయ కారణం శత్రు. ఈరోజు ఎవరు రావటానికి చాలా అక్క చెల్లెళ్ళు శత్రుత్వాలు వస్తాయి, అన్నదమ్ముల్లో వస్తాయి. నీకు ఏంటి కారణాలు అనుకుంటావు, కారణాలు కనపడవు. భౌతిక అసూయ కారణం. ఈ ప్రపంచాన్ని ధనం నడిపిస్తాను అంటే లీల అంటే ఈశ్వరుడు అంతర్యంలో ఉన్నాడు. ఈశ్వరుడే ఇది కంట్రోలరే. బాహ్యంగా చెప్పుకోవాలంటే ఈ ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ధనం నడిపిస్తాను కదా. అంటే మీ అక్క చెల్లెళ్ళలోనే ఒకరు ధనవంతులు అయ్యారనుకో మీకు వస్తే రావచ్చు, చెప్తున్నాను. మీ అన్నదమ్ములు ఎవరైనా ధనవంతులు అయితే మీకు వస్తే, మీ కుటుంబంలో ఎవరైనా బాగుపడితే వాళ్ళు అసూయ రావచ్చు. చాలా శత్రుత్వాలకు అసూయ కారణం. అయితే అన్సీడ్ ఎనిమిస్ ఏమిసి వాళ్ళు బయట శత్రువుల కంటే వీళ్ళు ఎక్కువ ప్రమాదం. అయితే బయట శత్రువులు నీ కళ్ళకు కనపడతారు, వీళ్ళు కనపడరు. ఎవరు? ఈ కోడి ఒకటి, కోపం ఒకటి, ఈ లోభిత్వం ఒకటి, మోహం ఒకటి. మోహం అంటే మంచిని చెడ్డ అనుకోవటం, చెడ్డను మంచి అనుకోవటం. మనకు మంచి చేసేదాన్ని చెడ్డ అనుకుంటాం. మీకు అర్థమవుతుంది? చెడ్డ చేసేదాన్ని మంచి అనుకుంటాం. గురి కట్టుకొని నమ్ముతుందంటారు చూడండి. అలాగే మనకు మంచి చెప్పేవాడు చెడ్డవాడు అనుకుంటాం, చెడ్డవాడిని మంచివాడు అనుకుంటాం. అది నీకు కారణం ఏంటంటే మోహం కారణం. నీకు మోహం ఉన్న చేపు నీ బుద్ధిలో అండర్స్టాండింగ్ లేదు, క్లారిటీ రాదు. ఇదే నేనేదో పుణ్యం చేస్తున్నా ఎలా అనుకో. నీ బుద్ధిలో ఎంతవరకు స్పష్టత ఉంది, నీ బుద్ధిలో ఎంతవరకు స్వచ్ఛత ఉంది, నీ బుద్ధిలో ఎంతవరకు క్లారిటీ ఉంది. ఆ క్లారిటీ లేకుండా నీకు మోహం నుంచి బయటకు రాకపోతే క్లారిటీ నీకు రాదు. మోహము తిప్పి నీ మోహము నచ్చి నా మోహము తీరదా అరుణాచల. నువ్వు అరుణాచలిస్తున్నాడే, నేను నీ మోహంలో పడ్డాను. నేను నీ మోహంలో మాట్లాడితే నీ గురించి, ఆలోచిస్తే నీ గురించి. నీకు అర్థమవుతుంది? ఏది చేసినా నీ గురించే. నీ మోహంలో పడ్డాను, నీ మోహంలో పడ్డాను. లోకం సంబంధించిన మోహం అంతా నాకు పోయింది. నాకు లోక భ్రాంతి ఏమి లేదు, లోకానికి సంబంధించినటువంటి మోహం అంతా పోయింది నాకు. కానీ ఎవరి మోహంలో పడ్డాను? వర్ణాచరిస్తాడా? నీ మోహంలో పడ్డాను, నీ మోహంలో పడ్డాను, నీ మోహంలో పడ్డాను. నువ్వు నేను వేరే భ్రాంతి నాకు పోవటం లేదు. నువ్వు నేను వేరనుకున్నంత కాదు, నేను ఏదో వరాలు అడగాలంటుంది, కోరికలు ఏదో అడగాలని ఉంటుంది. ఆ వేరు బుద్ధి ఉన్నప్పుడు ఏదో అడగాలనిపిస్తా ఉంటుంది. అది సపరేట్. నువ్వు లోకానికి సంబంధించిన వాసన నాకేమి లేదు. లోక వాసన కానీ, శాస్త్ర వాసన కానీ, దేహ వాసన కానీ, పెద్ద పెద్ద వాసనలు బంధించే వాసనలు అంటే ఆ వాసనలు ఏమి లేవు. ఇప్పుడు నీ మోహంలో పడ్డాను నేను. ఇప్పుడు నీ మోహంలోంచి బయటికి రాలేకపోతున్నాను. నీ మోహంలోంచి నేను బయటికి రావాలంటే నీ దయ లేకుండా నేను రాలేను. నీ దయ లేకుండా నేను రాలేను. అయితే నీ మీ ఇప్పుడు నీవు నేను అనే వేరు బుద్ధి నీ దయ లేకుండా ఆ వేరు బుద్ధి నశించదు. అయితే నీ మీద ఉన్న మోహం నాకు పోవాలంటే నీ అనుగ్రహంలో పోగొట్టాలి. అప్పుడు కానీ నువ్వు వేరు, నేను వేరు అంటే నీ భేద బుద్ధి నశించదు. అప్పుడు కానీ నాకు అభేద స్థితి కలగదు. అభేద స్థితి కలిగితేనే అభయ స్థితి కలగదు. అరుణాచరిస్తాడు నాకు అభయ స్థితి అనుగ్రహించు. ఎప్పుడైతే నువ్వు వేరు, నేను వేరే భేదం ఉంటుందో అప్పుడు భయం వచ్చేస్తుంది. మనకి వేరు బుద్ధి ఉన్నప్పుడు భయం వచ్చేస్తుంది. అంటే ఇక్కడ చెప్పేసి సబ్జెక్ట్ ఏంటంటే, నీ లోపల కామక్రోధాలు పెట్టుకుని లోపల శక్తి లోపలలాగా ఉన్నారు. ఎంతవాళ్ళు ఎవరైనా బాగుపడితే నీకు అసూయ వచ్చేస్తాడు. నీకు ఆత్మజ్ఞానం ఏంటంటే లోపల ఎంతకాలం పోషిస్తావు శత్రువుల్ని, లోపల ఎంతకాలం పెంచి పోషిస్తావు వాళ్ళని. దేశంలో అన్నీ నాకే కావాలి. కూర్చోమంటే కోపం, నుంచోమంటే కోపం, అన్నం తినమంటే కోపం, తినొద్దంటే కోపం. కొన్ని జరుగుబాటు కోపాలి. నీకు అర్థమవుతుంది? జరుగుబాటు కోపాలు. జరిగిపో కారణం ఉండదు దానికి.
మనకి కారణం లేకుండా కోపం వస్తుంది, కానీ కారణం లేకుండా భక్తి రాదు. మనకి కారణం లేకుండా కోపం వచ్చేస్తుంది, కానీ కారణం లేకుండా ఓటే పుచ్చిపెట్టుకోండి, ఒక్క వాక్యం ఇది మీరు ఇంటికి వెళ్ళిపోండి. కారణం లేకుండా ఎవరికైతే భక్తి వచ్చిందో వాళ్ళ జన్మలో తరిస్తాడు, ఇంకా ఆడు తరించుకుంటే ఎవరు ఆపు చేయలేడు. మహేంద్ర వాళ్ళు ఉన్న జనం 10,000 మంది జనం మీకు అద్దొచ్చినా కారణం లేకుండా ఎవరికైతే ఈశ్వరు పట్ల భక్తి కలిగిందో వాడికి మహేంద్ర వాళ్ళు 10,000 మంది అద్దొచ్చని నేను చెరగొట్టాలి, నేను చెరగొట్టలేరు, నీకు మోక్షం వచ్చేస్తుంది. దాని అకారణ భక్తి అంటారు. ఏంటది అకారణ భక్తి? ఈశ్వరు పట్ల నోటికి వెళ్ళిపోవడం మనం అనులాగా ఉండాలి, నదీ ప్రవాహం లాగా. నదిలో నీళ్లు ఎలా ప్రవహిస్తాయో అలాగే ఈశ్వరు పట్ల మనకు అనులాగం ఉండాలి, ఆప్యాయత ఉండాలి, ఆ భక్తి ఎలా ప్రవహిస్తూ ఉండాలి. ఎందుకింత ప్రేమ కలిగిందని మనలో మనం ప్రశ్నించుకుంటే కారణం కనపడకూడదు, వాడికి మోక్షం. ఈ ఒక్క వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. లోపల ఏదో మీరు కార్యాలు పెట్టుకుని ఈశ్వరుని ప్రార్థించవచ్చు, ఆ కోరికలు నెరవేరితే అక్కడితో ఈశ్వరుడికి నీకు సంబంధం ఉండదు. కారణ భక్తి కూడా భక్తే, మీకు అర్థమవుతుంది, కారణ భక్తి కూడా భక్తే. అయితే ఆ కోరికలు నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు మీకు అర్థం, అదంతా లోకానికి సంబంధించిన గొడవలు. కానీ అకారణ భక్తి ఈశ్వరు పట్ల అకారణ ప్రేమ, అకారణ ఆప్యాయత. ఆడు అది అద్భుతాలు ఉందని ఆడికి చదువు రాదు, ఆడికి ఏం రాదు. ఆడికి కా ఉండేడు గా ఉండేడు, కా ఉండేడు గా ఉండేడు. ఆడు అది పేరే అద్భుతాలు. నీకే వివేకాన్ని ఏమైనా నీకు చదువు సంగతి లేకపోయినా ఆత్మానందం వచ్చేసిందిరా నీకు, నువ్వు అద్భుతంగా అనిపిస్తున్నావు ఆనందాన్ని అని చెప్పి నీకేం అద్భుతాన్ని అన్నాడు. చదువు చూస్తే గానే కాలే అడిగి ఏం చేత కాదు, ఆ అక్షముక్కలు రావాడికి అద్భుతాన్ని ఎవరికి పెట్టలేదు. బియ్యం వెంగాలి చదివి ఆడికి పెట్టేశాడు. నీకు చదువు లేకపోయినా అద్భుతంగా అనిపిస్తున్నాడు లోపల ఆనందాన్ని. బాడీ కాన్షియస్నెస్ నీకేం ఉంటాడు, బాడీ కాన్షియస్నెస్ బాడీ కాన్షియస్నెస్ లేకుండా నువ్వు ఉంటున్నావు అంటే మాకెందుకు లేదు, ఏ చదివాం ఒకసారి మా చదువులో మాకు అడ్డొస్తున్నాయి అంటే నువ్వు మామూలు ఆనందం అనిపించడం లేదు, అద్భుతమైన ఆనందం అనిపిస్తున్నావు అని చెప్పి నీ పేరు అద్భుత ఆనందం అన్నాడు. రామకృష్ణ పరమహంస గారి శిష్యుల్లో 16 మందిలో ఆయన అప్పుడు ఇంతకు ఈ మాట ఎందుకు చెప్తే అద్భుతానంద చివరి రోజుల్లో రామకృష్ణ పరమహంస గారి టాయిలెట్ క్లీన్ చేశాడు. ఆయన అనేవాడు, గురువు గారు చదువుకున్న వాళ్ళందరూ చదువుకునే పనులు చేస్తున్నారు, మరి నాకు చదువు లేదు, నీ గట్టి విడిచేస్తాను అండి, నీ గట్టి విడిచేస్తాను, టాయిలెట్ శుభ్రం కడిగేసేవాడు, నీ గట్టి విడిచేస్తాను వాడు, కాళ్ళు నొక్కువాడు. ఎవరు అద్భుతానంద? వాళ్ళు చదువు, నాకు చదువు రాదు, మీ మాటలు రాయలేరు, మీ గురించి నేను మీకు చెప్పలేను, మీరు ఏదో పని చేయాలి కదా, మీ దేహానికి సేవ చేస్తాను అని సేవ చేసేవాడు. ఎవరికి? అద్భుతానంద. వాడు వాడు దేహాడు వాడు, అది దృష్టిని చూడండి. ఆడు బీహార్ వాడైతే అది చదువు లేకపోతే కలకత్తాలో ఒక ధనవంతుడు తీసుకొచ్చాడు, నౌకరిగా పెట్టుకున్నాడు. ఎవరిని? అద్భుతానంది. ఆ నౌకరు ఏం చేశాడు, ఆ ధనవంతుడు ఏం చేశాడంటే ఎప్పుడైనా మాది పళ్ళు ఉన్నా ఏదైనా తిరిగి పదార్థాలు ఉంటే రామకృష్ణ పురవంశ కానీ నీళ్ళు ద్వారా పడుకోడు. ఎవరికి కానీ ఆడికి ఆడికి అది అదృష్టం కలిసి వచ్చి అద్భుతానంద. ఆ రామకృష్ణ అంటే ఎవరో తెలియదు అద్భుతానంద. ఆ యజమాని ఏదైనా ఉంటే వెళ్ళి ఇచ్చినా పరమహంస గారు దక్షిణ దేశంలో ఉంటారు, అది ఇచ్చినా పంపించండి, వెళ్ళి పంపించేవాడు. అలా ఎప్పుడు ఇచ్చినప్పుడు చూడటం చూశాడు, ఇదే ప్రేమ కలిగి. ప్రేమ కలిగి ఎవడో మీ దగ్గర ఉద్యోగం మానేస్తానని పరమహంస గారిని విడిచిపెట్టి ఉండలేదు నడిచేవాడు. రామకృష్ణ పరమహంస గారు పిచ్చోడా, మరి ఉద్యోగం మానేస్తే నీకు పొట్టాలా కడుతుంది, నువ్వు ఉద్యోగం మానేస్తానంటే ఆయన నిన్ను పోషిస్తున్నాడు, ఉద్యోగం మానేస్తే నీ పొట్టి ఎవరుతుందంటే ఏమన్నాడంటే అది ఏమన్నాయంటే ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నాయండి, కృష్ణుడి ఆలయం ఉంటుంది, కాళికే ఆలయం ఉంటుంది, ఆ రెండు ఆలయాల్లో ప్రసాదాలు ఇస్తారు, అవి తినేసి బతుకుతారు, మిమ్మల్ని చూసి ఆనందిస్తాను. ఆ రెండు ఆలయాల్లో ప్రసాదాలు తినేస్తే పొట్టెళ్ళిపోతుంది,
నీ కళ్ళతోని నువ్వు చూసి ఆనందిస్తాను, లోపల ఏదో ఉందంటున్నారా గొడవ లేదు, మీ రూపం చూస్తే నాకు ఆనందం వస్తుంది, మమ్మల్ని చూసి ఆనందిస్తాను. ఉద్యోగం మానద్యం చేస్తే ఉద్యోగం మానేసి దక్షిణేశ్వరంలో ఉండిపోయాడు. ఏమండి మీ మాటలు అందరూ చెప్పమంటే నాకు చదువు రాదు, మీ శరీరానికి సేవ చేస్తాను, ఎందుకు ఎందుకు చెప్తానని చెప్పమంటారు మీ మాట. ఆ చివరి రోజుల్లో ఆయన క్యాన్సర్ వచ్చి ఒక 6 నెలలు బాధపడినప్పుడు రామకృష్ణ చివరి రోజుల్లో ఈ అద్భుతాలను అద్భుతంగా చేశాడు సేవకుడు. ఆయన యువర్ సర్వెంట్, ఆయన యువర్ సర్వెంట్. మనం నెలకు 10 రోజులు జీతం ఇస్తే పని చేయలేడు, జీతం పుచ్చుకుని పని చేయట్లేదు, ప్రేమతో పని చేయలేదు. అద్భుతానందుడు ఏమన్నాడంటే చివరి రోజున ఇంకో గంట గారి శరీరం విడిచిపెడతాడనగా ఎవరు రామకృష్ణుడు శరీరం విడిచిపెడతాడనగా ఏంటి మహాజ్ఞాని లోకానికి గురువు అని చెప్పుకుంటే రామకృష్ణుడు అని పేరు చెప్తాడు. అప్పుడు అద్భుతానందని పేరు రాదు, తర్వాత అందరికీ పేరు ఏకాయన పెట్టాడు. అప్పుడు అయ్యో పేరు ఉంది కదా, పేరు పెట్టి అన్నాడు. ఏ నువ్వు నాకు నా శరీరానికి చేస్తున్న సేవ చూస్తుంటే నాకు చచ్చిపోవాలి, ఎదురు ఉండాలి ఉంది, నాకు శరీరం విడిచిపెట్టి బయటికి వెళ్ళిన ఉంటుంది, బయటికి వెళ్ళాలి లేదు నేను బయటికి వెళ్ళినబోదు కా, నాకు శరీరం విడిచిపెట్టి బయటికి వెళ్ళి టైం వచ్చేసింది. కానీ నీ సేవ చూస్తే బయటికి వెళ్ళకూడదు, ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండాలి, గ్రామంతో పోరాడనిపిస్తుంది నాకు. ప్రారంభం ప్రకారం దేహానికి టైం వచ్చేసింది, దేహానికి టైం. నువ్వు చేస్తున్న సేవ చూస్తే నేను చూసుకోవడం కళ్ళతో చూసుకోవడానికి కొంతకాలం ఉండ, క్యాన్సర్ ఉంటే ఉండనే, కానీ నీకోసం నేను కొంతకాలం ఇహమని నేలలో ఉండాలి ఉంది అద్భుతానంత అంటాడు. అది అకారణ సేవ, జీతం పుచ్చుకోవడం సేవ కాదు, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్. నా శరీరం నుంచి ప్రాణం బయటికి వెళ్ళిపోతానంటే నీకు అర్థం వచ్చింది, కానీ శరీరం చూస్తే నాకు వెళ్ళటం ఇష్టం లేదు, నీ సేవలు అంగీ నీ సేవ చూస్తాంటే శరీరం విడిచిపెట్టేసి ప్రస్తుతం నాకు వెళ్ళాలని కూడా బుద్ధి కలగటం కదండి. క్యాన్సర్ ఉంటే ఉండదు, నీ సేవ ఉంది క్యాన్సర్ బాధ కూడా మర్చిపోతుంది. అది సర్వీస్. సర్వీస్ అది లిఫ్ట్ అయిపోయింది, నాకేం చదువు లేదు కానీ అద్భుతంగా ఉందంటే సర్వీస్ అది లిఫ్ట్ అయిపోయి, సర్వీస్ అది ప్యూరిఫై అయిపోయింది. నేను ఏదో పుస్తకాలు చదువుకుని ఉపనిషత్తులు చదువుకుని ఏదో ఇచ్చేసి ఇచ్చేసి నేనేమో ఎలా చేసి ధ్యానం జపం చేసి అయ్యి నేను అలా పవిత్రుని ఇవ్వలేదు, గురువుకి సేవ చేసి పవిత్రుని అయ్యాను. దానివల్ల నాకు ఉన్నతి వచ్చింది, ఏది ఆధ్యాత్మికత ఒక ఔన్నత్యం ఒక ఉన్నతి నాకు వచ్చింది. ఇట్ ఈజ్ లిఫ్టెడ్ మీ, ఇట్ ఈజ్ ప్యూరిఫైడ్ మీ, ఇట్ ఈజ్ ఎలివేటెడ్ మీ. అంటే వాడు ఎంత అద్భుతమైన సేవ చేయకపోతే అంటాడు, నువ్వు చేస్తున్న సేవ చేస్తే క్యాన్సర్ ఉన్నా పర్లేదు ఇంకా కొంతకాలం భూమి మీద ఉండాలని ఉండాలి ఉంటూ ఉన్నా బాధ ఉంటే ఉండనే. అంటే సేవ వల్ల తరిగా అది చదువులేదు, కాను లేడు గానం లేడు. అంటే సేవ వల్ల పవిత్రుడయ్యాడు, సేవల్లో గురువుడు ఐక్యమయ్యాడు. అంటే ఈశ్వరుడే కాట చూడండి, అది రామకృష్ణ ఎవడో ఆయన చేయదు, ఆ యజమాని ఎప్పుడైనా పంపు ఏదో తిని తిని ఇచ్చే అక్కడ దర్శనం చేయండి, 5 రోజులు యజమాని ఎందుకు, అప్పుడు ఇప్పుడు అంటే పెద్ద చిన్న కార్లు ఇచ్చే ఇప్పుడు తప్పే కదా, 5 మంది వెళ్ళి ఇచ్చొచ్చు వాడు. ఈ 5 మంది వెళ్ళి అక్కడ ఇచ్చి ఈ 4 జాయింట్లు గురువు గారికి ఇచ్చి 5 మంది నడిచి వచ్చేవాడు, మళ్ళీ వెళ్ళి రావడానికి 10 మైళ్ళు అలా 10 మైళ్ళు వెళ్ళేవాడు. రామకృష్ణుడు 180 వచ్చిన మాట ఇది. ఈ క్యాన్సర్ బాధ పడతాను, ఉంటే ఉండనే బాధ ఉంటే ఉండను, కానీ నువ్వు చేస్తున్న సేవను విడిచిపెట్టి నాకు శరీరం విడిచిపెట్టి బయటకు వెళ్ళాలన్నాడు. నేను ఇప్పుడు 1000 ఎకరాలు సంపాదించి ఇది ఎప్పుడు చేస్తాడని శ్రద్ధంగా కనిపెట్టుకుంటున్నారు. యజమాని 1000 ఎకరాలు సంపాదిస్తే వెనకాల వాళ్ళు ఎలా ఉన్నారండి, ఇది ఎప్పుడు చేస్తాడని కనిపెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటి, బిజినెస్ లో కాదు వాడికి, ఎవరికి అద్భుతాలు బిజినెస్ లో కాదు, బిజినెస్ లో అది వ్యాపార భక్తి కాదు, వ్యాపార ప్రేమ కాదు, వ్యాపారంతో సంబంధం లేని ప్రేమ, వ్యవహారం కాదు అది, అంకితమై చేయటం, మనోదేహములు అంకితమై చేయటం, తరించే ఆ జీవితంలో తరించాను. అద్భుతంగా నేను ఎప్పుడు రావాలంటే అప్పుడు రావు, ఎప్పుడు మరి లేళ్ళకి నీకు ఎప్పుడు రావాలంటే నువ్వు తరించే, ఈ లేళ్ళకి ఎప్పుడు రావాలంటే అప్పుడు వస్తా ఉండి, మళ్ళీ నిత్యంలోకి వెళ్తా ఉండు, మళ్ళీ నిత్యం ఒక లేళ్ళలోకి వస్తే మళ్ళీ మాయలో పడిపోతారేమో, మళ్ళీ శరీరం వచ్చేస్తే నేను మాయలో పడిపోతారేమో, మళ్ళీ సంసారంలో పడిపోతారే, నీకు భయం ఉంటే నీ మోక్షం ఒక మోక్షం అని నేను అద్భుతాను. నువ్వు ఎన్నిసార్లు మళ్ళీ లేళ్ళలోకి 10 సార్లు వచ్చావు, లేదు నేనేం చేయకూడదు, మరి ఏమంటే లేరు చూస్తేనే బ్రాంచ్లో పడిపోతాయని అంటే అనుకున్నా, అది ఒక మోక్షమా, అది ఒక శాంతే, అది ఒక వైరాగ్యమా, అది వివేకమా? ఒక తుమ్మితే ముక్కు ఉడిపోతుంది అంటే అది ముక్కు అంచే పెట్టుకుంటాను, ఛాలెంజ్ అనమాట. పుట్టకూడదు పుట్టకూడదు అంటాం కదా, పుట్టేవనుకో, ఈ మాయలో ఎన్నిసార్లు పుట్టిన మాయలో పడకు, వెళ్ళి అటువంటి వరం ఇస్తున్నాను నీకు వెళ్ళి అంటాడు అద్భుతాలు. అంటే ఒకవేళ పుట్టమని కాదు, ఒకవేళ పుడతామనుకో, పుట్టాము ఊళ్ళో, ఈ ఊళ్ళో పడ, ఏమి ఈ మాయలో పడవు, ఈ లేళ్ళు, ఈ లేళ్ళలోకి వచ్చినా ఈ లేని నేను ఆకర్షించాను, అది బాబు మళ్ళీ లేళ్ళలోకి వెళ్తే మాయలోకి వెళ్తే అందులో పడిపోతాము అనుకున్నప్పుడు ఆ భయం నీకు ఉన్నప్పుడు అది జ్ఞానమా, అది ఒక వైరాగ్యమా, అది ఒక శాంతే, అది ఒక సుఖమా? ఛాలెంజ్ చేసి చెప్పాడు అద్భుతాలు. అద్భుతాలు మీరు ఫాలో అవుతున్నారేను, మీరు అవుతున్నారా? అంటే మళ్ళీ ఈ లేళ్ళలోకి వస్తే మళ్ళీ శరీరం వస్తే, ఈ లేళ్ళలోకి వస్తే మళ్ళీ ఇదంతా మాయలో పడిపోతాను, మళ్ళీ సంసారం వచ్చేస్తున్నాం అని భయపడకూడదు. నీకు మోక్షం ఏంటరా రా, 90 సార్లు వచ్చినా ఈ మాయని చుట్టుకోకూడదు, మాయ పారిపోవాలి, ఎక్కడ ఉంటే మాయ పారిపోవాలి, మాయని మాయని చూస్తేనే పారిపోవాలి రా, 90 సార్లు వస్తారా, ఛాలెంజ్ నీకే ఇబ్బంది వాడు అద్భుతాలు. మళ్ళీ శరీరం వస్తే మాయలో పడిపోతామని అలా భయపడేవాడికి నీకు మోక్షం ఏంటరా అన్నాడు. అంటే శరీరం చచ్చుకోమని కాదు, వచ్చినా నీకేం ఇబ్బంది లేదు, అలా ఛాలెంజ్ కింద ఉండాలని. అంటే ఆయన అర్థం ఏంటంటే, నీకు నీకు ఆకర్షించే వస్తువులను ఎదురుకుండా ఎన్నున్నా, అది బాబు ఈ వస్తువులన్నీ నాకు ఆకర్షణలోనే ఎదురుకుండా కనిపిస్తాయి, ఇందులో పడిపోతాను, ఈ ఆకర్షణలో పడిపోతాను, నీకు ఆ భయం కనుకుంటే నీ అంతిమ జ్ఞానం కాదు, పరమ జ్ఞానం కాదు, అది చివరి స్థితి కాదు, లోపల భయం. ఎన్ని భోగ వస్తువులు చుట్టూరున్నా నీకు వికారం ఎప్పుడైతే కలగదో అప్పుడే నిజమైన జ్ఞానం అని అద్భుతాలు ఇంతకు చెప్పటం అది రామకృష్ణ. శరీరం వస్తే నీకు భయం వేస్తుంది, మోక్షం మోక్షం శరీరం మళ్ళీ వచ్చేస్తుంది ఒక నీకు భయం వేస్తుంది రాని, అందుకే పరము 90 సార్లు వచ్చేది మాయ, మాయ నిన్ను చూసి పారిపోవాలి, మాయని చూసి నువ్వు పారిపోతాం కాదు, నిన్ను చూసి మాయ పారి మాయ 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 పారిపోవాలి. సర్వీస్ అది సర్వీస్ అది ప్యూరిఫై, నాకు కా అంటే కారాది గారాది న్యూస్ పేపర్ చదవడాడు. అయితే భగవంతుడు వాడికి ఇచ్చి తెలియదు అని వాడికి ఇచ్చాడు, ఎవరైనా రామకృష్ణ పరమహంస గారి దగ్గర పేపర్ ఇలా తీస్తే ఊరుకునేవాడు కదాడు, ఏమైనా ఇక్కడ తప్పితే మీకు పేపర్లు చదవటం, ఇంటికెళ్ళి చదువుకోండి పేపర్లో, పేపర్లు ఇక్కడికి వచ్చి చదవాలి, నీ దుకాణం ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఇక్కడ జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, గురువు గారు చెప్పి మాట్లాడాలి, ఇక్కడ నీ పేపర్లు ఎక్కడ తెచ్చి నీ దుకాణం ఎక్కడ పెడతారని బయట పంపునోడు. అటువంటి మాటలా నీ చూడండి, చదువు లేకపోయినా ఇంకేంటాడు కపటం లేదు, కల్మషం లేదు. మీరు ఏమనుకుంటారో గొడవ లేదు, కానీ వేస్తాడు బండడు. ఇదేమి ఇక్కడికి వచ్చి న్యూస్ పేపర్లు చదువుతారంటే మీరు ఇంటికా ఏడవండి, ఏడు చేసేయండి, ఇక్కడే ఏడవాలి వచ్చాను. ఇక్కడికి వస్తే జపం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, విచారణ చేసుకోవాలి. మీ తెలియని సభ్యంతో అడగాలి, లేకపోతే ఏదో డిస్కస్ ఈ ఆధ్యాత్మిక విషయాలు భగవంతుడికి సంబంధించిన విషయాలు డిస్కస్ చేయొచ్చు. ఆ లోకంలో గొడవలు, ఆ న్యూస్ పేపర్ లోకంలో గొడవలు తెచ్చి ఎక్కడ చదవటం ఏంటి? ఈ గోవర్తనం చెప్పేశాడు గురువుగారు, అనుమతి లేకుండా చెప్పేశాడు ఈ గోవర్తనం. ఆ గురువుగారికి బాకే ఆడే బోర ఆడే, అది చదువు లేకపోవడం గురువుగారికి కలిసి వస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇది పవిత్రంగా ఉంటే చదువులతో సంబంధం లేదు మనకు మోక్షం రావటానికి. ఇక ఇది పవిత్రంగా ఉంటే చదువులతో సంబంధం లేదు. అది ఇంతకీ ఏం మాట చెప్తున్నానంటే ప్రేమ ఎటువంటిదంటే అద్భుతాలు ఉంది. నీ ప్రేమ చూస్తా అంటే, నీ సేవభావం చూస్తా అంటే, నీ ఆప్యాయత చూస్తా అంటే, నీ ఎఫెక్షన్ చూస్తా అంటే, నా దేహం ఒకవేళ ఈ క్యాన్సర్తో బాధపడుతున్నా ఇంకా కొంతకాలం ఉందామనిపిస్తుంది అద్భుతానంద. నా ప్రాణాన్ని నా శరీరంలోంచి నా ప్రాణాన్ని బయటికి వెళ్ళి ఉంటుంది అద్భుతానంద. బయటికి వెళ్ళటానికి కొట్టుకుంటాం నీ జీవుడు, కానీ వెళ్ళవటం లేదు. అంటే నోటితో చెప్పి ఎఫెక్షన్ కాదండి, అది జీతాలు పుచ్చుకుని చేసేది కాదండి. మీరు బాగా సంపాదించేవారు, మీ ఇంటికా ఎలా ప్రేమించే ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని? నాలుగు రోజులు మంచం పడితే వెళ్ళిపోతే బాగుంది, వెళ్ళిపోతే బాగుంది, ఇదే కూడా కానీ అని లౌకిక. ఎప్పుడైతే ఇక్కడ అనుభవాన్ని పొందావు, ఉన్నదేదో ఉంది, లేని లేదో లేదు, లేని లేదో ఉన్న వస్తువుని ఎప్పుడైతే నువ్వు అనుభవాన్ని అనుభవానికి వచ్చిందో అప్పుడు నీకు ఇంకా ఈ తెలియటానికి ఏం లేదు కనుక. ఇక ఉన్న వస్తువు కనుక నీకు అనుభవంలోకి వస్తే నువ్వు తెలుసుకోవడానికంటే ఏం లేదు కనుక. తెలుసుకోవడానికి ఏం లేదు అంటే తెలుసుకునే రకం, తెలియబడేది ఒకటి, తెలుసుకునే ప్రక్రియ త్రిపుటి పోతుంది. లోపల వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలుసుకునేవాడు, తెలుసుకునేది ఎవరు తెలుసుకుంటుంది? మనసు తెలుసుకుంటుంది. తెలియబడే వస్తువు ఒకటి, ఆ తెలుసుకునే ప్రక్రియ ఏంటి, దీన్ని త్రిపుటి అంటారు. ఇది ఎప్పుడైతే లోపల వస్తువు అనుభవంలోకి వచ్చిందో, ఈ స్వరూపం ఎప్పుడైతే ఇది స్వానుభవంలోకి వచ్చిందో, త్రిపుటి పోతుంది. అంటే నీకు ఇది వేరు, అది వేరు, ఇది వేరు అనిపిస్తుంది. ఈ లోకం వేరు, పరలోకం వేరు, ఈ లోకం వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు అనేది. నీకు ఈశ్వరానుభవం కలిగాక, నీకు జ్ఞానం కలిగాక, ఈశ్వరానుభవం కలిగాక, నీకు జ్ఞానం కలిగాక, ఇక్కడ ఏదో ఉందా, ఇక్కడ ఏదో ఉందో, అక్కడ అదే ఉంది, అక్కడ ఏదో ఉంది, ఇక్కడ అదే ఉంది, నీకు అర్థం వచ్చండి. అక్కడ ఉండదే, ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదే, అక్కడ ఉండదే. అంటే నీకు ఆ భారం పోతుంది. నీకు ఈశ్వరానుభవం ఎప్పుడైతే కలిగిందో, మొత్తం సృష్టి, ఈ లోకాలు, పరలోకాలు, అన్ని లోకాలు కలిగి అన్ని సమస్తం భగవంతుల్లో ఉన్నాయి. భగవంతుని భిన్నంగా ఏది లోకం లేదు, మొత్తం అంతా భగవంతుడే వ్యాపించున్నాడు. ఇది వేరు, అది వేరు, అది వేరు, ఇది వేరు. ఇటువంటిది నీకు అజ్ఞానం ఉన్నప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది. నీకు నీకు జ్ఞానం కలిగాక ఇది వేరు, అది వేరేటువంటి భేద బుద్ధి నశిస్తుంది. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది.
ఇవన్నీ కల్పితాలు, మన శరీరం చనిపోవడం కూడా కల్పితం, శరీరం రావటం కల్పితం, శరీరం చనిపోవడం కల్పితం. ఈ శరీరాలు ఇంటికి వస్తూ ఉంటే మనకి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వస్తాయి. నీకు అర్థం వచ్చింది? శరీరం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం శరీరం అంటే ఈ నేలను మనం ట్రైనింగ్ గ్రౌండ్ తీసుకుని, నేలను మనం ట్రైనింగ్ గ్రౌండ్ గా తీసుకుని ఇప్పుడు ఎంతకాలం అయితే లోపల శక్తులు ఉన్నారో ఆ లోపల శక్తులు మనం దేహాన్ని తెచ్చి పెడతారు. అని
బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను, నేను దేహములు కాదు, మనుషులు కాదు, ఐఎమ్ నైదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్, ఇమ్మోర్టల్ సెల్ఫ్ ఐఎమ్, నేను బ్రహ్మమునై ఉన్నాను, ఈ దేహములు కాదు, నేను మనుషులు కాదు, నేను బ్రహ్మమునై ఉన్నాను, బ్రహ్మముకు పుట్టుక లేదు, బ్రహ్మముకు చావు లేదు, నేను అదై ఉన్నాను అనుకుంటున్నట్టు ఒక గంగా నదిలో కూర్చుని నేను ఐఎమ్ దట్ ఐఎమ్ బ్రహ్మాస్మి ఆమ్ బ్రహ్మాస్మి అనుకుంటున్నాడు కాబట్టి గంగా నది స్నానం చేస్తే అంటే కాదు, దూరంగా కొంత దూరంగా మొసలెడతాండి, అది కొంచెం దూరంలో ఆ మొసలు నీకు చూడలేదు, ఆమ్ బ్రహ్మాస్మి హం బ్రహ్మాస్మి అనుకుంటున్నాడు. ఎవడు అన్నాడు? ఎవరికి నీకు నిజంగా వచ్చాను, ఆ పక్కన స్నానం చేసి ఒడ్డుకు వచ్చే నువ్వు మొసలు ప్రవాహంగా ఇటు అలా ఇల్లు ఇటు తిరిగిందంటే మనం నదిలో లాగేస్తుంది, మళ్ళీ గజేంద్ర మోక్షం అది అటు లాగేస్తుంది అని వాడు చెప్తే ఇలా కరెక్ట్ చూసేవాడికి మొసలే అది ప్రవాహంలో కొట్టుకెళ్ళి గమనం పరిగెట్టుకు వచ్చేసాడు ఒడ్డుకీడు. ఎవడు? అహం బ్రహ్మాస్మి అనుకున్నాడు. అప్పుడు ఇది తెలిసింది, ఏం నేను బ్రహ్మము, నేను బ్రహ్మను, బ్రహ్మము బ్రహ్మముకు చావు లేదు, బ్రహ్మముకు పుట్టుక లేదు, నోటితో చెప్తే పారిపోయి వచ్చింది ఏదని ఒడ్డుకి పారిపోయి వచ్చింది. ఎవడే ఈ బ్రహ్మం వచ్చిందే, మరి నేను బ్రహ్మమైతే ఎందుకు పారిపోయి వచ్చాను? మనం అందరం అలాగే ఉన్నాం. గంగానదిలో స్నానం చేసేవాడుగా మన బతుకులు కూడా అలాగే ఉన్నాయి. ఆడు ఈ నిజంగా బ్రహ్మం అనుకు బ్రహ్మం అయ్యాడనుకోండి, బ్రహ్మం అని తెలుసుకున్నాడు, బ్రహ్మ ఆ మొసలు కూడా వీడికి బ్రహ్మం కింద కనిపిస్తుంది, ఆ మొసలు కూడా వీడికి బ్రహ్మం కింద కనిపిస్తుంది. వీడు ఎప్పుడైతే దేహంతో తాదాక్ష్యం పొందినాడు ఆ మొసలేమనుకుంటుంది, మనకి ఎప్పుడైతే దేహబుద్ధి వచ్చిందో మన మొసలు అనుకున్న మొసలు మనం మనిషి అనుకుంటాం, మనం దాన్ని మొసలు అనుకుంటున్నాం కదా, మొసలు మనం ఏమనుకుంటే చూసి మనిషి అనుకుంటుంది. మనకు అర్థమవుతుంది, ఆ మొసలను చూసి మనకు ఎలా భయం వేస్తుందో మనం చూసి మొసలకు కూడా అలా భయం వేస్తుంది. మనం ఏదైనా పులిని చూసామనుకోండి, పులిని చూసి మనకు భయం వేస్తుంది, ఆ పులికి కూడా మనం చూసి మనల్ని చూసి భయం వేస్తుంది, తుపాకీ పెట్టి కాల్చేస్తారేమో. ఎప్పుడు కూడా జంతువులు కూడా మన మీద ఎంపిక ఎదురు తిరుగుతాయంటే మన వాటిని సంతేస్తామని భయం వేసి ఎదురు తిరుగుతాయి. అప్పుడు ఇది అనుకున్నాడు, ఒడ్డుకు వచ్చేసాడు, ఒడ్డుకు వచ్చేసి బతుకు జీవుడు అనుకున్నాడు. ఈ బతుకు జీవుడు అనుకున్నవాడు బ్రహ్మమా జీవుడా? ఇదంతా పిచ్చ వేదాంతమైన, ఇదంతా పిచ్చ వేదాంతం, బజార్ వేదాంతమే. నాకు అనుభవం లేదు, అనుభవంతో పారిపోయడానికి నోట్లు అనుకుంటున్నాను. అప్పుడు ఈ అనుభవంలోకి రాకుండా, ఈ బ్రహ్మము అనుభవంలోకి రాకుండా ఎవరు నడుస్తున్నారు, వీళ్ళు నడుస్తున్నారు, ఏది బతకాలనే కోరుకున్నాను కదా, గౌరవ పరిగెట్టుకు వచ్చేసాను అని ఎవరు శరీరం ఇంకా బతకాలని కోరుకున్నాను కదా, భయం వేసి పరిగెట్టుకు వచ్చేసాను కదా, ఈ భయం అనేది ఎవరు నాకు ఉంది కదా, బ్రహ్మముకు భయం లేదు. నేను భయపడేది ఎవరు? బ్రహ్మముకు భయం లేదు. మరి భయపడేవాడు ఎవరు? దేహాత్ముడి జీవుడు దేహంతో తాదాత్మ్యం పొందేవాడు భయపడుతున్నాడు. వాడిని ఏమంటారు? వాడిని జీవుడు అంటారు. అయితే మనం జీవుని పరిశుద్ధం చేసుకోకుండా, జీవుని పవిత్రం చేసుకోకుండా వీడికి నేను బ్రహ్మములు అయిపోయాను, నేను బ్రహ్మములు అయిపోయాను అంటే లాభం లేదు. మలయాళ స్వామి వారు మాట చెప్పారు, శీతాకాలము ఆయన భక్తులు ఒకటి వెళ్ళాలని 5 గంటలకి చదివేస్తాను. ఆయన పొద్దున్న 4 గంటలకు పొద్దున్న 4:30 ఆయన భక్తులందరూ తెలిసిపోమని చెప్పారు. వేదవ్యాసుడు ఒకడు అన్నాడు ఎట్లంటే, ఆ చలికి ముప్పుడు నీటి కలిసి స్నానం చేస్తామని వాడు అన్నాడు ఎట్లంటే, సాయం చేసి మనసులో స్నానం చేస్తానని గురువు గారు అన్నారు. స్వామి గారు ఏం మాట్లాడలేదు. ఎవరండి?
అది చలికి బయలుదేరి మనసులో స్నానం చేస్తే అంటున్నారు. స్వామిరావు భయ 11 నాడు భోజనాలు పెడతారండి అక్కడ. ఎట్లండి యాసాచంలో ఇది ఇచ్చాడు భోజనానికి వచ్చేసాడు. వాడు మరే స్వామివారు అన్నారట, నువ్వేం చేసావు మనసులోనే భోజనం చేయకు మనసులో భోజనం చేసి వెళ్ళిపోమన్నారు. నీకు ఈ భోజనం ఏంటిగా, నువ్వు భోంచేది మనసులోనే భోంచేసి కూర్చోకు ఇస్తారు దగ్గర మనసులో భోంచేసి వెళ్ళిపో అన్నారు. ఇలా పెట్టోళ్ళకి తయారయ్యారు మీరు భోజనానికి ఎలా సిద్ధమయ్యాను, మనసులో భోంచేస్తుంది కదా. చలాస్తంభం ఏడవ రాదా మనసులో స్నానం చేశానంటే ఇదంతా ఆత్మవంచరం. చలాస్తంభం గురువు గారు ఇప్పుడు చేయలేదని చెప్పొచ్చు, ఇంకా మనసులో చేసేసానంటే ఏంటి, ఇదంతా ఆత్మవంచన. ఇంతగా గంగా గురించి పారిపోయిస్తున్నాడు ఏమన్నాడంటే, నాకు బ్రహ్మానుభవం లేదు, నేను బ్రహ్మమును బ్రహ్మమని అనుకుంటున్నాను, దీనికి పోతున్నాను దానికి పోతున్నాను, అటు బ్రహ్మం చేయటం లేదు, ఇటు లోకానికి పనికి రావటం లేదు నేను. అంటే లోపల శత్రువులు ఉన్నారు నాకు, ఏమి కోరిక కోపము లోభిత్వము మోహము మదము మాస్టర్ అంటే అసూయ, మదం అంటే గర్వం, మనకి ఏమి లేకపోయినా గర్వంగా ఉంటాం మనం, కారణం తెలియదు అంటే అజ్ఞానం కారణం. కొంతమందికి చదువు ఉండదు, చదువు ఉండదు, లక్ష్మీ కటాక్షం ఉండదు, సరస్వతి కటాక్షం ఉండదు, ఏముండదు చదువు కటాక్షం ఉండదు. ఈ మధ్య డాక్టర్ గారు వచ్చారు మా ఇంటికి చెప్పేసి ఎదగలుగుతాను. ఒక డాక్టర్ గారు వచ్చారు, నాన్నగారు నేను బాగా చదువుకున్నానండి, చదువుకున్నారు డాక్టర్, నాకు సరస్వతి కటాక్షం బాగుందండి, లక్ష్మీ కటాక్షం దొరకటం లేదన్నాడు. పాప ఫోన్ చేసి మరీ వచ్చారు నాకు. ఇప్పుడు మీరు నాకు చెప్పవలసింది ఏంటంటే, సరస్వతి చదువు బాగా చదువుకున్నానండి, చదువు తగ్గ ఆదాయం లేదు నాకు, సరస్వతి కటాక్షం ఉంది లక్ష్మీ కటాక్షం దొరకటం లేదు అని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారంటే, మరి మీ శాస్త్రంలో చెప్పింది ఏం చెప్తాను మీకు, మీకు తనకు రెండు కటాక్షాలు సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం రెండు ఉండాలంటే మనకు మంత్రం ఉంది, ఆ మంత్రం ఇంటికెళ్తే అనుకోండి మీకు ఇంకా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అయితే వచ్చాక మళ్ళీ గర్వపడకండి. అందుకు రామకృష్ణుడు అద్భుతాలను చెప్పింది గురువు ఆయన డాక్టర్ నిజంగా లక్ష్మీ కటాక్షం వచ్చి మళ్ళీ గర్వం వచ్చేస్తుంది అద్భుతాలందుకు రామకృష్ణుడు ఏదో చెప్పాడు. నీకు డబ్బు వచ్చేస్తాను, డబ్బు వచ్చేసాక గర్వం వస్తుంది అనుకో, నీకు మోక్షం ఏంటి, డబ్బు వచ్చిందని నీకు గర్వం వచ్చిందనుకో, డబ్బు వస్తే గర్వం వస్తుంది కనీసం భయం ఉందనుకో, నువ్వు పనికి రావు పొమ్మన్నాడు. ఛాలెంజ్ అన్నాడు, నీకు జేబులో పైసలు లేనప్పుడు ఎలా ఉండాలో, 1,000 కోట్లు వచ్చి నీ మీద పడినప్పుడు అలా ఉండాలి, అది మోక్షం అంటే. శరీరం వస్తే మాయలో పడిపోతారేమో, శరీరం వస్తే మాయలో పడిపోతుంది, ఇటువంటి మోక్షం నీకెందుకురా అన్నాడు. నువ్వు అంత కొరకాలు వచ్చిన మనిషి వాడువా, అంత బుద్ధి లేని వాడువా, అంత బుద్ధి తక్కువ వాడువా, ఎక్కువ ఎక్కడైనా గోడ మీద శరీర బొమ్మ చూస్తే నేను నీకు కోరిక వచ్చేస్తాంటే నీకు మోక్ష ఏంట్రా అంటాడు అద్భుతాలు. నీకు ఎప్పుడన్నా గోడ మీద సినిమా బొమ్మలు చూస్తాంటే ఆ బొమ్మలు చూసి నీకు మోహం కలుగుతాడంటే, అంత చిన్న విషయాలకు నీకు మోహం కలుగుతాడు, నీకు మోక్ష ఏంటి పొమ్మన్నాడు. ఇన్ని ఎదురుకుండా 1,000 కోట్లు ఉన్నాయనుకో, దాని మీద ఆకర్షణ కలుగుతుందనుకో, నీకు ఆకర్షణ కలుగుతుందని భయం వస్తుందనుకో, ఇంక నీకు మోక్షం ఏంటన్నాడు. నీకు ఈసారి శరీరం ధరించి వచ్చినా ప్రపంచ లోకం కానీ సృష్టిలో ఉన్న సంపదలు కానీ సృష్టిలో ఉన్న భోగాలు కానీ నిన్ను ముట్టుకోకూడదు, అది మోక్షం అంటాను. ఛాలెంజ్ కిందరా అలా భయపడతానంటున్నాడు అద్భుతాలు. అయితే వీళ్ళు ముట్టుకుంటే ముక్కు ఊడిపోతుందేమో, ముట్టుకుంటే ముక్కు ఊడిపోతుందని చెప్పి ముఖ్యం చేయబోతుందా ముక్కు, మీరు ఫాలో అవుతున్నారు సబ్జెక్టు. అప్పుడు ఈ గంగారంగం బయటకు వచ్చేసిన వాడికి అప్పుడు అని చాడికి ఆలోచన ప్రారంభమైంది. ఈ అంబ్రహ్మాస్త్రి కొనలేదు నాకు, లోపల భయం పోలేదు, కోరిక పోలేదు, కోపం పోలేదు, అని ఈ ముందు పోగొట్టుకోవాలి అని. అప్పుడు ఈ అద్భుతానందే రామకృష్ణ పరమహంస గారితో ఏం చెప్పానంటే, ఏమని మరి ఇవన్నీ పోగొట్టుకోమని చెబుతున్నారు,
అంటే అడుగు చదువులేదు కాబట్టి బాగా చెప్పుకోరాడు, అది ఒకటి ప్లస్ పాయింట్ అయింది అడుగు. ఎవరికి అద్భుతమైన పాపం చదువులేని వాడు. ఇప్పుడు మీకు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి, నలుగురు పిల్లల్లో ఒక పనికిరాని కూడా ఉంటే ఆడు ఊళ్ళో పనికిరాని వాడు అనుకుంటారు, కానీ అయ్యో పాపం అది పనికి రావడం లేదు, చదువులేదు, డబ్బులు కానీ జాగ్రత్త చూసుకోవడం తల్లిదండ్రులు అనుకుంటారు. గురువు అంటే తల్లి, గురువుకున్న ప్రేమ తల్లికి ఉండదు. నువ్వు ఊళ్ళో అనుకుంటున్నాడు పనికిరాడని, కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పాపాడికి రోజులు ఏవైతే ఏమి లేవు అని ఎక్కువ ప్రేమగా చూస్తా. అది చదువు లేదు, ధనం లేదు, ఏమైనా పనికి పనికి వస్తానంటే పనికి మనకి రాడనప్పుడు ఏం చేస్తారు అని. అలా రామకృష్ణుడు అద్భుతాలను బాగా చూసేవాడు, అది చదువు లేకపోతే వాడికి ప్లస్ పాయింట్ అయింది. అవి అది ఏమైనా గురువు గారు గురువు గారు పోవాలని అందరూ చెప్తే పోవటం లేదు అక్కడ. అవి మూడు పోవాలి కానీ ఓడగొట్టుకోలేవు వాటి. అవి రాగద్వేషాలు నువ్వు ఓడగొట్టుకోలేవు, అవి ఆటంతా ఊడిపోవాలి. అవి పోవాలి, ఇది పోవాలి అనుకుంటే పోవయ్యి, నువ్వు పని చెయ్యి. అవి పోవాలనే తీవ్రత నీకు ఎంత ఉందో అంత తీవ్రంగా భగవంతుని ప్రేమించు. భగవంతుని లీలలు వింటా ఉండు, భగవంతుని కథలు వింటా ఉండు. భగవంతుని భక్తుని ఎలా ఎలా అనుగ్రహించాడో ఆ మహిమలన్నీ వింటా ఉండు, ఆ లీలలు వింటా ఉండు. భగవంతుని యొక్క ఆ రూపం, భగవంతుని యొక్క నామాలు, అన్ని నామాలు పవిత్రం చేస్తాయి. సరే భగవంతుడి నామాలను ఇష్టంగా చేసుకుంటే అంటే నువ్వు పవిత్రుడు అవుతావు, నీ బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటే పోతాయి. భగవంతుని రూపాన్ని ధ్యానం చేసుకో, అది కాళీ రూపం, కృష్ణ రూపం, నారాయణ రూపం, రామ రూపం, ఏదో ఒకటి నువ్వు చేసుకో. నువ్వు చేసుకుంటే అవి ఈ పోవాలి నువ్వు అనుకోక్కర్లేదు. భగవంతుని పొందాలనుకో, అలా అనుకో. ఈ పోవాలని అనుకోవద్దు. తూర్పు అంటే వెళ్ళేవాడికి పడమర దూరం అవుతుంది, పడమర అంటే వెళ్ళేవాడు తూర్పు దూరం అవుతుంది. ఇక్కడి నుంచి కాకినాడ వెళ్తా అంటే మల్లేశ్వరం దూరం అవుతుంది, కాకినాడ దగ్గర అవుతుంది. నీకు అర్థమవుతుంది. అలాగే వీటిని పోవాలంటే పోవాలి, తేలిగ్గా పోవాలి. ఇక జన్మల నుంచి వస్తున్నాయి, అది ఒక జన్మలో కాదు, అది జన్మల నుంచి వచ్చి గొడవలు అయ్యి ఇంకా పొమ్మంటే పోవాలి. అయితే అది ఏం చేయాలంటే అవి పోవటానికి ఇంకా ఆ గొడవ వదిలేవు. నువ్వు నువ్వు భగవంతుని ప్రేమించు, భగవంతుని మాటలు వింటూ ఉండు, సత్పురుషుల దగ్గరికి వెళ్ళి కూర్చో, సద్గ్రంథాలు చూసుకో. ఎప్పుడు నీకు వెళ్ళాలంటే పుణ్యక్షేత్రాలు, నీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చూసుకుని వస్తూ ఉండు. నీకు ఏదో నీకు ఏ అత్యవతారం ఇష్టం అయితే ఆ అత్యవతారాన్ని ధ్యానం చేసుకో, అది స్మరించుకో. అలా చేసుకుంటూ ఉండే భగవంతుని ప్రేమని, భగవంతుని ఆప్యాయతని, భగవంతుని యొక్క భక్తిని, భగవంతుని యొక్క మాటను నేను నమ్మి అలా భగవంతుని ప్రయాణం చేస్తాంటే ఈ కామకు ఈ అరిషడ్ వర్గాన్ని కనపడిన శత్రువుడు అవి ఎలా వచ్చినాయో నీకు తెలియకుండా బయటకు పోతాయని చెప్పాడు. అవి వెళ్ళినప్పుడు కూడా నీతో చెప్పాను, నీతో చెప్పకుండా మొత్తాన్ని బయటకు పోతాను. నువ్వు అలా కాకుండా ఆకుపోయి పోట్లాడి పెట్టుకుంటే ఇక్కడ ఉండిపోతావు నువ్వు, అవి వెళ్ళవన్నాడు. అవి పోవాలని గొడవ పడు. భగవంతుని పట్ల ప్రేమ పెంచుకుంటే, భగవంతుని యొక్క భక్తి ప్రేమించుకుంటే, భగవంతుని మాటలు వింటాంటే, భగవంతుని చెప్పినట్టు వింటాంటే, భగవంతుని వాక్యాన్ని నీకు గౌరవంగా ఉంటే అటు ప్రయాణం చేయి, అటు ప్రయాణం చేసి నీదే చెప్పకుండా పోతే అప్పుడే పోయాయని నీకు అనిపిస్తుంది. అట్లంటే అలాగే ఆటితో యుద్ధం చేసేట్లు పోగొట్టుకోలేవని చెప్పాడు. రోజు చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తూ ఈ చెడ్డ స్నేహాలు వదలటాలి, చెడ్డ స్నేహాలు వదలటాలదంటే అర్థం ఏంటి? సత్పురుషులతో స్నేహం చేస్తే చెడ్డ స్నేహాలు వాటిలంతా అయ్యే పోతాయి. ఈ సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు కదా. అలానే ఇలా పోయి అలా ప్రయాణం చేయి, నీకేమి నిప్పు లేకుండా ఆపరేషన్ అయిపోతుందని చెప్పాడు. నువ్వు చెడ్డ స్నేహాలు వదిలించుకోవాలనుకున్నావు అనుకో, చెడ్డ స్నేహాల మధ్య నుండి చెడ్డ స్నేహాలు వదిలించుకుంటావు. సత్పురుషులతో స్నేహం చేస్తే ఆటోమేటిక్ గా పోతున్న చెడ్డ స్నేహాలు తిరుపతికి ప్రయాణం చేస్తే పడమర దూరం అయిపోతా ఉంది. అద్భుతమందా, ఈ పోవాలి అనుకోక పోవో. అవి ఒక జన్మ నుంచి రావటం లేదు. ఈ కోరికలు, ఈ కోపాలు, ఈ చిరాకులు, ఈ పొరాకులు, మీకు రాగాలు, ఈ ద్వేషాలు, అవి ఏంటి? కోరిక, కోపము, లోభము మోహము.
అంటే కొంతమంది లోభిత్వం, లోభిత్వం అంటే అన్ని ఉంటాయి వాళ్ళకి, పరమ లోభుల కింద ఉంటారు
వాళ్ళు. తండ్రే ఇతరులకు పెట్టరు,
వాళ్ళకి అన్ని ఉంటే
వాళ్ళు తండ్రు ఇతరులకు పెట్టరు. ఆ పరమ లోభిత్వం, ఆ లోభిత్వం కూడా నిన్ను అమృతానుభవం కలగకుండా ఆపుచేస్తుంది.
మోహం అంటే ఏంటి? నువ్వు మంచిని చెడ్డ అనుకుంటావు, చెడ్డని మంచి అనుకుంటావు.
దాని ఏంటిది మోహం? మీరు అది కామక్రోధంలో మనం గర్వం, మనకి మనకి గర్వం వచ్చి మనం తెలియకుండా వచ్చి గర్వం మన మీద పడిపోతాం. అసలు
ఏ ఒక్కడ మీకు 4 ఎకరాలు పొలం ఉందనుకోండి, ఇంకో 4 ఎకరాలు మీరు అదనంగా కొనుక్కోండి, మీకు గర్వం వచ్చేస్తుంది.
అది మీకు వచ్చేది తెలియదు, ఏ మోహం నుంచి లోపల వచ్చేస్తుంది.
అక్కడ నుంచి గుండె కొట్టుకోవాలి.
మీకు వచ్చేసినట్టు తెలుస్తుంది అది,
ఆ గర్వం వచ్చేసి మీ మీద పడిపోతుంది, మీకు తెలుస్తూ ఉంటుంది అది.
అది ఎన్ని ఏంటి
కనపడిన శత్రువులు
ఏంటది?
ఎన్నర్ ఎనిమీస్
ఏమంటే అంటారండి,
లోపల శత్రువులు.
ఈ లోపల శత్రువులు పెట్టుకుని
ఆం బ్రహ్మాస్మి ఆం బ్రహ్మాస్మి ఇదంతా నిజ, ఇదంతా లేహాలు కొంటేది పోతుందా?
ఇంటికి ఎవరో మోసం తీసి పారిపోయి వచ్చేవాడు చెప్పాడు వేదాంత.
ఇది బ్రహ్మం అయితే మొసలు కూడా అడిగి బ్రహ్మం కింద కనిపిస్తుంది.
ఇది జీవందరికి
దేహాత్మబుద్ధి, దేహాత్మబుద్ధి ఉంది
అంచేది. వాడికి దేహమే బ్రహ్మం అనుకున్నప్పుడు ఎడక భయం కలిగింది
మీకు. దీనికి ఆంజనేయ స్వామి రాముడి తోడు బాగా చెప్పాడు. ఈ మూడు జ్ఞాపకం ఉంచుకొని పుస్తకం రాసుకోండి అందరు,
ఇది రాసుకోండి.
ఇది మనకి కంప్లీట్ ఆంజనేయ స్వామి రాముడికి చెప్పింది కంప్లీట్ ఎడ్యుకేషన్,
కంప్లీట్ టీచింగ్,
కంప్లీట్ ఎడ్యుకేషన్.
ఆయన పండితుడు,
వ్యాకరణ శాస్త్రం బాగా తెలిసిన వాడు,
4 యోగాలు చదువుకున్నవాడు.
ఆయన మాట్లాడుతుంటే భగవంతుడు కూడా అబ్బురపడ్డాడు.
అందమైన వాడు
అంటే మానసికమైన సౌందర్యం, శారీరకమైన సౌందర్యం, రెండు సౌందర్యం కూడా ఆందోళిస్తామని.
బలవంతుడు,
శక్తివంతుడు,
అన్ని ఉన్నా అనుకున్నవాడు,
అన్ని ఉన్నా అనుకున్నవాడు.
అదే రామకృష్ణుడు అద్భుతాలు ఉంది.
అన్ని వస్తే నువ్వు అణు ఉండలేకపోతున్నావు అనుకో, అలా భయపడితే నీకు మోక్షం ఏంటి పొమ్మన్నాడు.
అన్నీ ఉన్నా
ఒక అన్ని వచ్చేస్తే నాకు గర్వం వచ్చేస్తేమో, అనుకు ఉండలేమో నువ్వు అనుకుంటావేమో, అలా భయపడితే పొమ్మన్నాడు.
అన్ని ఉన్నా అనుకున్న వాడు ఎవరు ఆన్ చేస్తాను
ఏమని చెప్పాడు? ఈ మూడు రాసుకోండి.
ఇది కంప్లీట్ ఎడ్యుకేషన్.
ఇదేంటిది
కంప్లీట్ ఎడ్యుకేషన్?
కంప్లీట్ టీచింగ్.
ఇంకా మీకేం అక్కర్లేదు,
కంప్లీట్ టీచింగ్
అండ్ కంప్లీట్ ఎడ్యుకేషన్.
నేను దేహం అనుకున్నప్పుడు నాకు ఏం అనుభవం ఉందో బ్రహ్మం అనుభవం లేదు. ఇప్పుడు ఏం అనుభవం ఉంది నాకు?
దేహం అనుభవం.
ఈ దేహం నాకు బ్రహ్మముని లోపం ఉండొచ్చు బ్రహ్మం, దాని తాలూకు నాకు అనుభవం లేదు. ఇప్పుడు ఏ అనుభవం ఉంది నాకు ప్రాక్టికల్గా?
దేహం అనుభవం.
నాకు ఈ దేహం మాత్రమే నేను అనుకున్నంతకాలం నీకు నేను
సరివింటిగానే ఉంటాను,
నీకు నౌకరిగా ఉంటాను.
రాముడితో చెప్తున్నాడు
ఈ మాటలు. ఎవరితో చెప్తున్నాడు?
రాముడు చెప్తు.
ఈ దేహం మాత్రమే నేను అనుకున్నప్పుడు నీకు నేను నౌకరిగా ఉంటాను. నౌకరి ఏం చేస్తాడు?
వాడికి లాభ నష్టాలు అక్కర్లేదు.
యజమాన్ ఏ చేతితో చేస్తాడు,
వాడికి లాభ నష్టాలతో సంబంధం లేదు.
ఇది చెయ్యంటే చేస్తాడు,
వద్దంటే మానేస్తాడు.
అంతేగా ఎవరింటి? మీ ఇంట్లో నౌకర్లు ఉన్నారు కదా,
వాళ్ళు
వాళ్ళకి లాభ నష్టాలతో మీకు లాభ
వాళ్ళు చేయమంటే చేస్తారు,
వద్దంటే మానేస్తారు.
మీ కాంపౌండర్లు కూడా అంతే కదా,
మీకు వచ్చి లాభ నష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు.
యాజ్ చేస్తాను, యాజ్ చేస్తాడు.
నేను దేహాన్ని అనుకున్నంత కాలం
నువ్వు ఎలా చెప్తే అలా ఉంటాను,
నువ్వు నేను స్వతంత్రుడిగా ఉన్నావు. నువ్వు ఎలా చెప్తే కూర్చోమంటే కూర్చుంటాను, నించమంటే నించుంటాను. నీ వాక్యము, నీ వాక్యమే నాకు దేవుడు, నీ వాక్యమే దేవుడు. నేను ఈ దేహము నేను అనుకున్నంత కాలం ఈ దేహం నాకు దేహబుద్ధి పోకుండా ఉంటే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకున్నా, ఈ లోకానికి పనికిరాను, పరలోకానికి పనికిరాను. దేహమే నేను, బాగా వినండి సబ్జెక్ట్, దేహమే నేను అనుకున్నంత కాలం నేను నీకు నౌకరుగా ఉంటాను. నువ్వు ప్రభువు, నేను నీ సర్వెంట్, నువ్వు నాకు యజమాను. నీకు అర్థమవుతుంది, నేను జీవుని అనుకున్నప్పుడు నువ్వు దేవుడు, నేను జీవుని అనుకుంటున్నాను అనుకో, నీకు అర్థమవుతుంది, నీ అంశగా ఉంటాను, నీలో ఒక భాగంగా. నువ్వు అవును, నీ నీలో ఒక భాగంగా ఉంటాను, నీలో ఒక భాగంగా ఉంటాను. నీలో ఒక భాగం మాత్రమే అంటే మన శరీరంలో చేతిలో ఒక భాగం, చేతిలో ఏమి కాదు, మన శరీరంలో చేతిలో ఒక భాగం. అలాగే నేను జీవుడు అనుకున్నప్పుడు నీలో ఒక భాగం, నీలో పాత్రనే అంతే, నీలో ఒక పాత్రని అంటే మన మన చేతులు, మన చేతులు ఉన్నాయి, చేతులు మన శరీరంలో భాగమే కానీ చేతులు మనం కాదు. అలాగే నీ అంశగా ఉంటాను, నేను జీవుడిగా ఉన్నప్పుడు నీ అంశగా ఉంటాను. నాకు జ్ఞానం కలిగింది అనుకో, జ్ఞానం కలిగాక నాకు ఇందా బ్రహ్మం అన్నాడు చూడు, అహం బ్రహ్మాస్మి నాకు అనుభూతిలో కలిగింది అనుకో, అప్పుడు నువ్వే నేనే సంగతి నాకు తెలుస్తుంది. అప్పుడు ఏం తెలుస్తుంది నాకు, నువ్వే నేను, నేను నువ్వు కాదు, నువ్వే నేనే సంగతి తెలుస్తుంది నాకు. బ్రహ్మానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నువ్వే నేనే సంగతి నాకు తెలుస్తుంది. జయలక్ష్మి ఉన్నప్పుడు ఏం చేస్తాను, నీ కొరికే అంశగా మాత్రమే ఉంటాను. దేహబుద్ధులు ఉంటే కాదు నీకు సేవ చేస్తాను, నీకు నౌకరిగా ఉంటాను. దేవుడి దగ్గర అంటే యజమాని నౌకరి ఎలా, మీ యజమాని దగ్గర నౌకరి ఎలా ఉంటాడో, దేవుడి దగ్గర మన దేహబుద్ధులు ఉంటకాలం దేవుడు చెప్పినట్టు మనం వినాలి, అని వద్దని పని మానేయాలి, చేయమని పని చేస్తూ ఉంటాం. దేవుడు అంటే దేవుడు మన దేహబుద్ధులు ఉంటకాలం దేవుడు, దేవుడు ఏదైతే నిషేధించాడో అది మానేయటం, ఏదైతే నిషేధించాడో అది మానే ఆజ్ఞ చేయటం, దేవుని ఆజ్ఞ పరిపాలించడం, వద్దని చెప్పింది మానేయటం, ఇంకా తర్కాలు అక్కర్లేదు. అలా ఉంటాను నేను, ఎలా ఎప్పుడు వరకు నీ దేహాభిమానం ఉన్నంతకాలం లోపల బ్రహ్మానుభవం కలిగింది అనుకో, అప్పుడు ఇంక చెప్పడానికి నువ్వే నేనే సంగతి నాకు తెలుస్తుంది. నేను దేహంగా ఉన్నప్పుడు నీకు నౌకర్ని, జీవుడిగా ఉన్నప్పుడు నీ అంశమే, జీవుడిగా ఉన్నప్పుడు ఈ అంశమే, నీలో ఒక భాగాన్ని నీ నాకు, నేను కూడా నీ అంతర్వాణి అయినప్పుడు నువ్వే నేనే సంగతి నాకు తెలుస్తుంది. వీడికి గంగాధరపై స్నానం చేసేవాడికి ఏముంది, అది దేహమే నేను అనుకుంటున్నాడు, కానీ ఏమంటున్నాడు, అహం బ్రహ్మాస్మి అనుకుంటున్నాడు. ఇలా అనుకుంటే ప్రమాదంలో పడతాడు వాడు చెప్పి ఒడ్డుకొచ్చి చెప్పాడు, అయితే ఆంజనేయస్వామి కంప్లీట్ చేసి, ఆంజనేయస్వామి కంప్లీట్ చేసింది. ముగిస్తే టైం ఎంత అండి, టైం ఎంత అయిందో చూడండి. అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ కాదు, జ్ఞానం జ్ఞానం అంటే మహేంద్ర వాడిలో ఎంతమంది జ్ఞానం ఉన్నారో తెలుసుకోవడం జ్ఞానం కాదు, అది విషయ జ్ఞానం. అదేంటది విషయ జ్ఞానం, ఆత్మజ్ఞానం కాదు. మీరు పుస్తకాలు చదవటంలో విషయ జ్ఞానం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం రాదు. మీకు అర్థం, మీరు మెడిసిన్ చదివారు, మెడిసిన్ చదివి శరీరంలో ఏ భాగం ఎక్కడ ఉందో తెలుస్తుంది, ఏ భాగానికి ఏ రోగం వస్తే ఏ మంది వాడాలో తెలుస్తుంది, అదంతా విషయ జ్ఞానం. అదేంటది విషయ జ్ఞానం. కానీ ఆత్మజ్ఞానం అలా కాదు, అది మనస్సుతో గ్రహించేది కాదు. ఎక్కడైతే మనస్సు అణిగిందో అక్కడ ఎరుకులోకి వస్తుంది జ్ఞానం. మీరు ఏమంటున్నారంటే, భగవాన్ ఏమంటున్నారంటే, మీరు జ్ఞానం అంటే ఏంటి, నువ్వు కొత్తగా కనిపెట్టేది కాదు, నీ హృదయంలో ఏదో ఉంది, నీ హృదయంలో ఏదో ఉంది. ఆ ఏదో ఉన్నా గురువు అనుగ్రహం లేకుండా అది నీకు ఇస్తుంది, వండర్ఫుల్ టీచర్. నీకు ఈశ్వరు అనుగ్రహం లేదు, ఈశ్వరుని దయ లేదనుకో, గురువు దయ లేదనుకో, నీ లోపల ఉంది ఏదో బ్రహ్మ పదార్థం ఉంది, కనీసం అది తెలుసుకోలేకపోయినా గురువు యొక్క దయ లేకపోతే నీ కనీసం అది ఉందని కూడా నీకు స్ఫురించు. నువ్వు తెలుసుకోవడం తెలియకపోవటం వదిలే, ఏదో ఒక ఉందని కూడా నీకు స్ఫురించదా, కనీసం స్ఫురించదండి. నీకు అది స్ఫురించి అక్కడ అందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయటం, నీకు స్ఫురించదు అక్కడ. ఇక్కడ ఏమిటంటే ఆ లోపల ఏదో ఉంది, దాన్ని కనిపెట్టి అక్కడ నీకు తెలుసుని ఉంది, నీకు తెలియకపోయినా ఉంది, దాన్ని నువ్వు గుర్తించగలగాలి, అది నీకు అనుభవంలోకి రావాలి. నీకు అర్థమవుతుంది, నేనే లేనప్పుడు నీకు శరీరము ఈ మనస్సు ఎలాగైతే నీకు అనుభవంలోకి వస్తున్నాయో, నేనే లేనప్పుడు నీకు అది అనుభవంలోకి రావాలి. ఏది లోపలటువంటి అమృతం, అమృతం అనుభవంలోకి రావాలి. అమృతంలోకి వెళ్తానికి రెండు ద్వారాలు ఏం చెప్పారు? క్షమము, దమ్ము. ఏంటది క్షమము, దమ్ము? క్షమ అంటే మరో నిగ్రహం, దమ్ము అంటే ఇంద్రియ నిగ్రహం. అద్భుతాలను ఎవరంటే మళ్ళీ దానికి జన్మ ఇవ్వకుండా మళ్ళీ మాయలో పడిపోతానంటున్నాడు. ఎవరంటే అటువంటి భయాలు అంటే నీకు మోక్షం పోమన్నాడు. మళ్ళీ జన్మ వచ్చింది అనుకో, ఇంద్రియాలు వచ్చేసి అనుకో, నీకు అర్థం ఉంది, భోగాలు ఎదురకుండా కనిపిస్తే అనుకో, వికారాలు రాకుండా ఉండాలి, అది మోక్షం అంటే అన్నాడు రామకృష్ణుడు. ఎదురకుండా పడవ కనిపిస్తానండి, తిరిగేలా ఉందండి, అంటే అది మోక్షమా, శాంతే, నిర్వాణమా? మరి నేనేం చేస్తానండి, నాకు పొలాలు లేదు, కాంక్రీట్ ఎదురుకుండా కనిపిస్తుంది కాబట్టి తెలియాలని ఉందంటే మోక్షమా, జ్ఞానమా, శాంతే? అది అజ్ఞానమా, జ్ఞానమా? అది జ్ఞానమా? ఇలా భయపడి మీకు సృష్టిలోకి రావన్నమాట. ఎన్నాడు కాకుండా భయపడి, నీ భయపడితే వస్తున్నా నీకు మోక్షం? అంటే భోగాలన్నీ ఎదురుకున్నానా, నీ ఇంద్రియాలకు వికారాలు రాకూడదు. మోక్షం అంటే అది. మళ్ళీ శరీరం వస్తే మాయడే పడిపోతానంటే జైలు అంత చిన్నవాడువా, అంటే పసివాడు, అంత బుద్ధి లేని వాడువా? శరీరం వస్తే మోక్షంలో పడిపోతాను, భయం వేస్తాను, ఎంతకాలం కాపాడుకుంటా శరీరం రాకుండా? ఆ బుద్ధి తక్కువ వాడువా? ఎంత నిజం చెప్తున్నాడో చూడండి. ఇక్కడ వాళ్ళు ఇంత జ్ఞానం ఎలా చెప్తున్నారు? కేవలం మానవ జాతి మీద ఉండే అనుగ్రహం అని ఇంకో కారణం కాదు. మానవ జాతి మీద ఉండే అప్కే అవుట్ ఆఫ్ లవ్, నీకు అర్థమవుతా అవుట్ ఆఫ్ కంపేషన్ ఏదో కానీ ఇంకో కారణం లేదు. రాష్ట్రాలకు దూరంగా ఉండాలనుకున్నాడు వీడు. ఎవడు రామకృష్ణ ఇచ్చేశాడు, వచ్చేసి గురువు గారు, గురువు గారు మీ పరిస్థితి బాగాలేదండి, మీ దగ్గర నాకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాడు. కానీ మరి మీ ముఖం చూస్తే బాగుంది, కళ్ళు చూస్తే బాగున్నాయంటే నాకు తీసి రాసుకరేస్తా ఉన్నాయి. అది దొరకకూడదు అనుకున్నాను రా, నీకు దొరికేశా. సబ్జెక్ట్ ఏనండి మీరు ఆ లోపల లోపల జ్ఞానం ఉంటుంది, నీకు తెలియటం ఉంది. జ్ఞానం అంటే లోపల నీ హృదయంలో ఉన్నది ఏదో ఉంది, ఉన్నది ఏదో నీ ఉన్నది. ఇది కృష్ణుడు చెప్పాడు, ఇది ఫైనల్. ఇది ఉన్నది ఏదో ఉంది, లేని ఏదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. ఆ ఉన్నది ఏదో అంతటా ఉంది, నీ హృదయంలో కూడా ఉంది. అంతటా ఉంది నీ హృదయంలో, అంతటా ఉంది నీ హృదయంలో ఉంది, రెండు వేరు కాదు. అంతటా ఉన్నదే నీ హృదయంలో అంతర్జామకం, ఇది నీకు గ్రహించాలి. అంతటా ఉన్నదే నీ హృదయంలో అంతర్జామకం, నీ హృదయంలో దాన్ని గుర్తించాలి. అది నీకు అనుభవంలోకి రావాలి, అది అనుభవంలోకి రావాలి. అది అనుభవంలో తెచ్చుకోవడం అది జ్ఞానం అంటే. అది అంటే లేని దాన్ని కనిపెట్టం కాదు, లేని దాన్ని కనిపెట్టం కాదు, ఉన్నదేదో ఉంది. అది నీకు నేను ఎప్పుడైతే నీకు స్ఫురించాలి, నేను నేనై ఉన్నాను. బైబుల్ ఏం చెప్తాడు జ్ఞానం గురించి బాగా వినండి, నేను నేనై ఉన్నాను. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? దేహం నేను అనుకుంటున్నాను, మనస్సు నేను అనుకుంటున్నాను, కానీ మనం కాదు అనుకుంటున్నాం. ఇది భ్రాంతి, ఇదే మాయ, ఇదే భ్రాంతి, ఇదే మాయ, ఇదే అవిద్య, ఇదే అజ్ఞానం, ఇదే క్షోభ. మన క్షోభకు ఇదే కారణం, బయట కారణాలు కాదు. ఇదే స్వామి అంటే ఇదే స్వామి, బయట కారణాలు నిజం కాదు. ఆ లోపల ఒక నేను ఉంది, ఇది ఇట్ ఇస్ ఎ ట్రూ ఐ, ఇట్ ఇస్ ఎ ఫేత్ఫుల్ ఐ, ఇట్ ఇస్ అండయింగ్ ఐ, ఇట్ ఇస్ అండయింగ్ ఐ, It is a real lie. It is a real lie. It is a true lie. Apa dia orang ni? Kalau ni orang ni Bible lah cepat. Ani orang ni nak jadi kuda kerawal. Ani orang ni nak jadi kuda kerawal. మీరు ఫాలో అవుతున్నారా? మీకు కొంచెం కష్టంగా ఉందా? మీకు కొంచెం కష్టంగా ఉందేమో. లోపల నేను మీరు తెలుసుకుని ఉండి మీరు తెలియపోయింది. శరీరం చనిపోయినప్పుడు ఆ నేను అనుకోని నేను చనిపోతున్నాను. ఇంకా ఆ నేను బాడీలో వస్తుంది, మైండ్ లో వస్తుంది, వరండర్. శరీరం చనిపోయినప్పుడు మీ హృదయంలో ఒక నిజమైన నేను ఉంది. ఆ నేను నేను చనిపోతున్నాను అనుకుని మైండ్ అనుకుంటుంది. ఒక శరీరంలో ఏదైతే నేనుగా ఉందో ఆ నేను నేను చనిపోతున్నాను అనుకో. ఏంటంటే బాడీ లేదు, మైండ్ లేదు. ఇప్పుడు కూడా దానికి లేదు, ఇప్పుడు కూడా దానికి బాడీ లేదు, మైండ్ లేదు. అది అంటే నేను చనిపోతున్నాను అనుకోదు, అది నువ్వై ఉన్నావు. ఏదైతే నువ్వు శరీరం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవట్లేదు, నేను చనిపోవట్లేదు అయితే అనుకోవటలేదో, ఆ నేను నువ్వై ఉన్నావు. ఆ నేను నువ్వై ఉన్నావు. నేనుండి నా హృదయంలో ఒక నిజమైన నేను ఇది బైబిల్లో ఉంది. నా హృదయంలో ఒక నిజమైన నేను ఉంది. ఆ నేను నేనైన సంగతి మీకు తెలియదు, నాకు తెలియటం లేదు. ఆ నేను నేనైన సంగతి తెలియకపోతేనే దేహం నేను, మనస్సు నేను, లోకం నేను, ఎల్లయింది నేను, పుల్లయింది నేను, ఇలా ఏదో అనుకుంటున్నాను. నీకు అర్థమవుతుందే? ఏదైతే నేను అది నాకు తెలియనంత కాదు. నేను కాదని ఏదైతే అనుకుంటాను, ఏ జన్మ కాదని ఏదైతే అనుకుంటా ఉంటాను, ఏదో దుమ్ము తెచ్చి నెత్తి ఎద్దుకుంటూ ఉంటాను. మీరు బాగా ఫాలో అవ్వండి. మీ తలకాయ కూడా పని చెప్పండి. మీ కాళ్ళకు పని చేస్తున్నారు, చేతులకు పని చేస్తున్నారు, మీ తలకాయ కూడా పని చెప్పండి. నేను నేనే ఇక్కడ ఒక నేను ఉంది, మీరు తెలుసున్న ఉంది, తెలియతేనే ఉంది. ఆ నేను నేనే తెలియపోతున్నా దేహం నేను.